olmalar. Yani sen tabii ki bunun kendinde rütkü var. Hadi bir şey rütkü var. Hindu prapancam sarvata bhagavantulu kaadu. Hindu bhagavantulu sarvata prapancam. Hindu swami sarvata prakruti. అంటే మనం ఇంటి కాడ పని చేసుకున్నా సమాజపరంగా ఏదైనా పని చేసినా జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకుని పని చేసుకోవాలి. మన గమ్యం పొందవలసిన జ్ఞానం భక్తిని పొందాలని అది హృదయంలో పెట్టుకుని మనం లోకానికి సంబంధించిన పనులు చేసిన పారమార్థికి సంబంధించిన పనులు చేసిన అప్పుడు హృదయంలో లక్ష్యం జ్ఞాన సంపార్జనంగా ఉండాలి. మీ ముందు యొక్క లోచనలో ఒక విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రాత్రులు మనకి స్వప్నం వస్తుంది. మెలకు ఇచ్చిన తర్వాత జాగ్రత్త గొడవలు వస్తున్న తర్వాత ఆ స్వప్నము స్వప్నానికి సంబంధించిన గొడవలు మనం కూడా రావు. స్వప్నం ఎప్పుడైతే కరిగిపోయిందో ఆ స్వప్నానికి సంబంధించిన గొడవలు కూడా అనిగిపోతాయి. అదేవిధంగా మన హృదయంలో ఉన్నటువంటి నిజం అద్వైతమే, నిజం ద్వైతం కాదు. ఆ నిజం ఎలా ఉంటుందంటే శాంతంగా ఉంటుంది, ఏకంగా ఉంటుంది, అద్వైతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. ఆ నిజం ఎక్కడంటే మన హృదయంలోనూ ఉంది. మనకు తెలిసినా మనకు తెలియకపోయినా ఆ హృదయంలోనూ ఉంది. మన పూర్వీకులు, మన మహర్షులు, మన అవతార పురుషులు, మన హిందూ మతంలో జన్మించినటువంటి పెద్దలందరూ కూడా ఈ మనసును అంతర్దృష్టిని చేసి అంతర్ముఖం చేసి ఆ నిజాన్ని పట్టుకోవాలి. అంటే మహర్షి వచ్చి మన పక్కన కూర్చున్నా ఒక శ్రీకృష్ణుడు క్రీస్తు వచ్చి మన పక్కన కూర్చున్నప్పటికీ మనకు అంతర్దృష్టి లేకపోతే, మనకు అంతర్ముఖం దృష్టి లేకపోతే, మనకు వివేకం లేకపోతే వాడు వెంకట వాడని మనం గుర్తించే శక్తి మనకు రాదు. మనం చేస్తాం, మనకు అంతర్దృష్టి లేదు. మనకు అంతర్దృష్టి లేనప్పుడు మన పక్కన వచ్చే అవతార పురుషుడు కూర్చున్నా గుర్తించలేము. అంటే అంతర్దృష్టి లక్ష్యం. అంతర్ముఖత్వం లేకపోతే వస్తువు తెలియదు. ఎందుకంటే మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆ కళ్ళ గొడవలు మంచి గొడవలు జరిగినా చెడు గొడవలు జరిగినా ముందుకు వచ్చేటప్పటికి ఆ కళ ఎలాగ అందిపోతుందో ఈ హృదయంలోని సత్యం, ఈ హృదయంలోని నిజం, ఈ హృదయంలోని ఈశ్వరుడు, ఈ హృదయంలోనిటువంటి పారమార్థికం ఎప్పుడైతే మీకు అనుభవంలోకి వచ్చిందో ఈ వేలాది జన్మల గొడవలు కూడా అలా చల్లారిపోతాయి. రాత్రులు కళ్ళు అనేవి వస్తాయి, జగల వస్తువు వచ్చేటికి అన్నీ ఆరిపోతాయి. మంచి కళ ఆరిపోతుంది, చెడు కళ ఆరిపోతుంది. అదేవిధంగా ఈ సత్యం ఉదయం వచ్చిందా సాగుడైన సత్యం మనం ఎప్పుడైతే గ్రహించాము అక్కడ వేలాది జన్మల నుంచి వస్తున్నటువంటి మన గొడవలన్నీ కూడా అలా కళ జగల వస్తువుల కళ అలా ఆగిపోతుందో ఈ ఉదయం ఉన్నటువంటి సత్యం తెలిసిన వెంటనే ఆ చావు పుట్టుకెళ్ళినటువంటి ఆ వస్తువు ఆ బ్రహ్మం ఎప్పుడైతే మన ఉదయంలో మనకు అనుభవంలోకి వచ్చిందో ఈ వేలాది జన్మల నుంచి లక్షలాది జన్మల నుంచి వచ్చేటువంటి గొడవలన్నీ కూడా ఆగిపోతాయి, కూడా రావు మనకు ఆగిపోతాయి. కళ్ళలో ఉన్న గొడవే జాగ్రత్త వ్యవస్థలోకి వచ్చేవాడు ఎలా ఆగిపోతుందో అదేవిధంగా ఈ మనకు జాగ్రత్త వ్యవస్థలో గొడవలు కూడా ఎవరైనా ఉన్న వస్తువు అనుభవంలోకి వచ్చేటప్పటికి అన్నీ ఆగిపోతాయి. అంటే ఎంత ప్రజలకు సత్యం లాగా కనిపిస్తాను. అంటే ఉన్నది ఒకటే వస్తువు, మనకు వేరు వేరుగా భిన్న భిన్నంగా తేడా తేడాగా భేదం భేదంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మనస్సు భేదం సృష్టిస్తుంది. మనస్సు భేదం ఎంత సృష్టిస్తుందంటే దానికి భోగం కావాలి. మనస్సుకి ఎంతసేపు భోగం కావాలి. భేదం సృష్టించకపోతే భోగంగా వస్తుందంటే భోగం రాదు. అంటే భేదం సృష్టించి ఆ భేదం వల్ల భోగిస్తున్నారు. ఏది మనస్సు లక్ష్యం? అసలు భేదం లేదు. పారమార్థికంలో భేదం లేదు, కానీ భేదాన్ని మనస్సు కల్పిస్తుంది. మనస్సు నశిస్తే అది కల్పించిన భేదం కూడా నశిస్తుంది. చాంద్రోగ్య ఉపనిషత్తులు చెప్పాడు సనత్కుమారుడు, ఆహారం శుద్ధిగా ఉండాలి, నానగడ్డి తినకండి. ఆహారం శుద్ధిగా ఉంటే అంతఃకరణం శుద్ధి అవుతుంది. అంటే రమణ మహర్షి సనత్కుమారుడిగా ఉండేవాడు పూర్వపు రోజుల్లో. కొత్తకు సంబంధించిన విద్యలు చాలా వచ్చింది, కానీ ఆత్మవిద్య నాకు ఇంకా తెలియలేదు అని నారదుడు చెబితే దానికి సనత్కుమారుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ముందు తర్వాత పెద్ద పెద్ద విషయాలు తర్వాత ఆలోచిద్దాం, నీ చేతిలో ఉన్న పని ఏదో చక్కగా చెయ్యి, తర్వాత మిగతా విషయాలు పెద్ద పెద్ద విషయాలు ఆకరించి నీ చేతిలో ఉన్న పని ఏదో చక్కగా చెయ్యి. ഇതിന്റെ അഹങ്കാരരഹിതന്റെ ചെയ്യും. എനിക്ക് ഗുണം ചോദിച്ചു, സൗഹൃദം ചോദിച്ചു, ഇനി ജീവിതത്തിലുള്ള പണി. ആഹാരം ശുദ്ധം നാം ഉണ്ടാകും. ആഹാര ശുദ്ധിച്ച് അന്തക്കരണം ശുദ്ധിച്ചു. നാനാഗതി തിനേച്ച് ഹരേകരമ ഹരേ കൃഷ്ണൻ ഭജം ചെയ്യത്തിൽ ആഹാരം. അപ്പൊ ആഹാരം വെച്ചുണ്ടോ തേലിന്റെ അരികിൽ ചെന്നാല് ബാഗം ഇളവുന്ന സ്വലപ്പ് ചെന്നപ്പോഴും തേലിന്റെ അരികിൽ സ്വലപ്പ് ചെന്നാല് ബാഗം ഇളവുന്ന സ്വലപ്പ് ബാഗ തള്ളവെപ്പുന്ന സ്വലപ്പ് ചെന്നപ്പോഴും ബാഗ എക്കോ കാരണമെന്നത് കൂടെ ചെന്നപ്പോഴും മനം തിനേ ആഹാരം മന മനസ്സിക്ക് ശരീരത്തിൽ ചള്ളതനം കടക്കുകയായി. അഞ്ചേക്ക ആഹാരം ശുദ്ധികൾ ഉണ്ടായി. ആഹാരം ശുദ്ധിച്ച് അന്ധക്കരണം ശുദ്ധിച്ചു, ലോകത്തിലെ മനസ്സ് ശുദ്ധിച്ചു. ആ മനസ്സ് എവർക്കൈതേ ശുദ്ധയുണ്ടോ വാളക്ക് ഭക്തിന് സമ്പാദിച്ചാലും ഭക്തിന് സമ്പാദിച്ചാലും ബുദ്ധി പുറത്തുനിൽക്കാൻ അന്തർക്ക് പൊട്ടരുത്. ഈ അന്തക്കരണമായിട്ട് ദോഹപ്പെടുമ്പോൾ ഈ അന്തക്കരണമായിട്ട് സംസ്കരിക്കപ്പെടുമ്പോൾ അത് അന്തരമക്കം കൊടുക്കുന്നു. എപ്പോഴത്തെ അത് അന്തരമക്കമുണ്ടോ ദാനിക്ക് നിശ്ചയമായിട്ടുണ്ട്, ആനന്ദം ദുർഭിച്ചുണ്ട്. ഇപ്പോൾ മന ഇന്ദ്രിയാലയ്ക്ക് സംബന്ധിച്ച വിഷയങ്ങൾ കൂടെ അനുഭവിച്ചിട്ടുണ്ടാവണം. അതിന് ക്ഷണമുണ്ട്. ഒരു ക്ഷണം ആനന്ദം ഉണ്ടെങ്കിൽ മറുക്ഷണമുള്ള ആനന്ദം പുറത്തു. വാപ്പുണ്ട് ആത്മാനന്ദം അളക്കാതെ നിശ്ചയം ഉണ്ടെങ്കിൽ പെർമനന്റുകൾ ഉണ്ടെങ്കിൽ ഇറച്ചിനോ പഞ്ചദാരം ചെയ്തുകൊണ്ടേക്ക് ബയറ്റിട്ടാലോ അത് എന്താ സ്വപ്നവും ചുമീര് ബയറ്റിട്ടാല് ദേഹം പുറ്റിന്റെ മുസബ്ദത്തിന്റെ മുസബ്ദയ്ക്ക് ഏത് രോഗവും ചനിപ്പോത്തുന്നു. ഇത് പുറ്റിന് തരാൾ ചനിപ്പോട്ട് എന്ത് കാര്യം? ആ ദേഹം ചനിപ്പോയിന് തരാത്ത മല്ലി കൊത്ത ദേഹം ഉണ്ടാവുമ്പോൾ അഞ്ചേ കാര്യം സ്വാമിവാരം വാസുദേവ സ്വാമിവാരം ഭഗവത്ഗീതയിൽ ഉപദേശിക്കുന്നു. ഇക്കാൻ ഗ്രഹിച്ചുവച്ചിട്ട് ഏറ്റവും ചനിപ്പോയിന് തർവാത മനന്തരം ഉണ്ടാവും. മനസ്സ് കണ്ടപ്പെടുത്താൻ മനന്തരം ഉണ്ടാണ് പൊട്ടിട്ടുവേണ്ട രൂപം വസ്തുണ്ട്. ആ രൂപം തരാത്ത പേര് കിടക്കാം. ചച്ചിപ്പോയിന് തർവാത റോസം പോകുന്ന പേര് പോകുന്നു മനം ഉണ്ടാം. അതിന്റെ സൃഷ്ടിന്റെ അതാണ്ട് മധ്യ മാസത്തിനുണ്ട് രൂപ മാസത്തിന് മഹാമാസത്തിന് ചച്ചിപ്പോയിനപ്പോൾ രൂപം പോകും മഹാമം പോകും മനം ഉണ്ടാം. ഇപ്പൊ ഇളം ഉണ്ടാവും നല്ല കൂടെ ഉണ്ടാവും. അതിന്റെ രൂപം ഉണ്ടത് അതിന്റെ സൃഷ്ടിനപ്പോൾ രൂപം വസ്തുണ്ട്. ചച്ചിപ്പോയിനപ്പോൾ രൂപം പോകുന്ന മനം മനമുണ്ടാകെ ഉണ്ടാം. സ്വാർഗം എക്കൊണ്ട് അപവിത്രത്തെ പെരുത്താവുണ്ട്. സ്വാർഗം പങ്കുത്താന്റെ പവിത്രത്തെ പെരുത്താവുണ്ട്. എന്റെ നിങ്ങൾ സ്വസ്ഥ ജീവിച്ചു, നിങ്ങൾ ശാന്തിക ജീവിച്ചു, എത്രയും ദൂഷിച്ചിട്ടുണ്ട്, എത്രയും പീഡിപ്പിച്ചിട്ടുണ്ട്, നിങ്ങൾ ജാതകങ്ങൾക്കേ സഹായ സഹകാരങ്ങൾ അനുഭവിച്ചിട്ടും ജാതകത്തെ നോട് മൂസ്കൂച്ചു ചേസ്തേ സഹകരിച്ചിട്ടും നിങ്ങൾ സഹകരിച്ച ശക്തി മിക്ക രാജ്യത്തെ ഉറക്കം ഉണ്ടാക്കും. അങ്ങനെ പീഡിപ്പിച്ചിട്ടും മനസ്സിൽ കാരണം ദാനിവല മിക്ക രജോഗുണം പെരുവിച്ചു. കാമയേഷ ക്രോധയേഷ രജോഗുണ സമുദ്ഭവ സംവാരം കാരണം കാമയേഷ ക്രോധയേഷ രജോഗുണ സമുദ്ഭവ അതിന്റെ മാഥമാറ്റിക്കും ഇന്ത്യയിലെ പക്ഷമല്ല രജോഗുണം പെരുകട്ടമല്ല എന്നിട്ടേ കാമം പെരുകുന്നു കോപം പെരുവിച്ചു. ഈ കാമക്രോധം മനസ്സ് സമ്മതിക്കുന്ന വിഷയം കാരണം എത്ര ഗോളം ഗ്രഹിച്ച് നമുക്ക് ഈ അവസ്ഥയുണ്ട് കാമക്രോധം. വാപ്പിൽ മനോഹരം മികളനാത്മയ്ക്ക് കാമക്രോധാലയ്ക്ക് എത്തി സമയം പറയും. ഈ കാമക്രോധം ദേഹാനയ്ക്ക് മനസ്സിക്ക് സമ്മാനിച്ചത് ദേഹാനയ്ക്ക് മനസ്സിക്ക് ഇന്ദ്രിയാലയ്ക്ക് കാമം വെച്ചിന് മനസ്സിക്ക് കോപം വെച്ചിന് മനസ്സിക്ക് അതിനു എങ്ങനെ ശരീരാനയ്ക്ക് മനസ്സിക്ക് ഇന്ദ്രിയാലയ്ക്ക് ഇക്കാൻ കാമക്രോധം ഈ ലോകത്തിലുണ്ട് തത്വം ജയിൽ കാമക്രോധാലയത് അഹംഭാവം ഗ്രഹിച്ച് വിടുതല പൊന്നിന തർവാത മാത്രമേ മനം മനങ്ങാ ഉണ്ടാം. എന്തകാലമായിട്ട് മനം മനങ്ങാ ഉണ്ടലേമോ അന്തകാലം നമുക്ക് സ്വപ്നം ലേവോ സ്വതന്ത്രം ലേവോ അത് സ്വതന്ത്രം ലേവിന്റെ അർത്ഥമെങ്കിൽ ഈ കാമക്രോധം എട്ട് ഗമത്തേമുണ്ട് അത് ഗമത്തേക്കാണ് ഒരു ആഡമെന്റ് അത് ഡയറക്ടർ ചെയ്തിട്ടുണ്ട് ഏറ്റവും അത് ഗമത്തേഷ്ടം ഉണ്ടാകും. ആ ഡയറക്ടർ തിരമക്കാലം ഉണ്ടോ തിരമേത് ബന്ധങ്ങൾ ഗമത്തേഷ്ടം ഉണ്ടാകും. അതായത് ഈ കാമക്രോധം ലോപ്പിൾ ഉണ്ടായി കാണപ്പെടുകയും ആ ഏത് ഗമത്തേമുണ്ട് അത് ഗമത്തിലേഷ്ടം ഉണ്ടാകും. ഇപ്പൊ ഇതരല് കനിപ്പിച്ചിട്ട് കാമക്രോധം അത് ഇതരലേനപ്പോൾ നീക്കു കാമോലേക്ക് ക്രോധം. കാമക്രോധം എന്തൊക്കെ വസ്തുനായി ബാഹ്യമീന ശരീരാണ് ചൂഷണപ്പെടുത്താൻ ബാഹ്യമീന സങ്കട്ടങ്ങൾ മനം റിയാക്ട് ചെയ്യപ്പെടുത്താൻ ബാഹ്യമീന വിഷയർക്ക് പ്രകോപം ചെന്നപ്പോൾ കാമക്രോധം വസ്തുനായി കാരണം സ്വരൂപം ഇതേ ഗാഠനത്തിൽ എവർക്കാണ് കാമക്രോധം എന്നത് എവർക്കില്ല. അതിന് സൃഷ്ടിക്ക് സമ്മതിക്കുന്ന വിഷയം നമ്മൾ അനുഭവ പരിശ്രമ ഐ എം ബി എന്ന് കൊണ്ടുവന്നു అవి లోకానికి సంబంధించిన విషయాలే కానీ మనం వేలికి సంబంధించిన విషయాలు కాదు. అది అందులో తలిచిపోయామా, అందులో తలిచిపోవడం వల్ల అయ్యో మనం అనుకుంటున్నాం. సో మన కోపం వచ్చిందనుకోండి అదే మనం అనుకుంటాం. అదే కమయేష త్వరయేష రఘోగుణ సముద్రమ అంటే ఆహారం కడిగిన జాగ్రత్తలు ఉంటే మాట్లాడే జాగ్రత్తలు ఉంటే సాత్వికం ఉండాలన్నమాట. నిజమవుతుంది, పవిత్రంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఆ మాట మీరు స్వీట్గా లేకపోతే సాఫ్ట్గా లేకపోతే సాఫ్ట్గా అది లేకపోతే ప్రజోగుణం పెరుగుతూ ఉంటుంది. నేను ఏదైనా ఒక ఆలోచిస్తుంటే అది మీకు లాభసాధ్యంగా ఉందా, ఒక ఏదైనా ఒక మాట మాట్లాడుతుంటే మీకు అది లాభం కలగజేయాలి. అది భౌతికంగా అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా అవ్వచ్చు. మీ ఆలోచన మీ మాట మీ బాగుపడటానికి ఉపయోగపడాలి. థింక్ ప్రాఫిటబుల్, తక్కువ మాట్లాడు ఎక్కువ విని, రీజన్ మోర్ రీప్లెస్. ఈ వ్యవహారిక గొడవలు అయినప్పటికీ ఈ తత్వం తెలుసుకోవడానికి కూడా మీకు సహకరిస్తాయి. చాంద్రోగ్య ఉపనిషత్తులు రమణ మహర్షి చెప్పాడు సంయుక్తం నాలుగు రోజులు నాలుగురికి. వాడు ఏం చెప్పాడంటే మీరియాలకి మీకు నిగ్రహం కావాలి, మనస్సుకి చాపల్యం ఆడాలి, బుద్ధికి ఏకాగ్రత కావాలి. బుద్ధికి ఏకాగ్రత వస్తే, ఇంద్రియాలకు నిగ్రహం వస్తే, మనస్సుకి చాపల్యం ఆగితే అప్పుడు అది నువ్వు జ్ఞానం సంపాదించడానికి పునాది వేసుకున్నట్టు లెక్క. అంటే ఏంటి, నువ్వు గట్టి పునాది మీద బాగా ఇల్లు కట్టుకున్నట్టు లెక్క. నువ్వు జ్ఞానంలో పెద్దవాడు అయిపోవాలంటే, ఆ స్పిరిచువల్ స్టేటస్ నీకు పెరిగిపోవాలంటే, అంటే నువ్వు ఆర్థికంగా నిలబడి నాకు రూపాయలు సంపాదించుకుంటే వారు ఆర్థికంగా బాగుపడి పేరు అలా చెప్పుకుంటాము, అలా ఆధ్యాత్మికంగా నువ్వు బాగుపడాలంటే ఈ పనులు ఉండాలి. మిర్యాలకు నిగ్రహం ఉండాలి, మనస్సుకి చాపల్యం తగ్గాలి, బుద్ధికి ఏకాగ్రత ఉండాలి. ఈ లోపల ఏమవుతుందంటే నీకు పవిత్రత వస్తుంది. పవిత్రత నుంచి పెరిగిపోతే స్వార్థం తగ్గుతుంది, పవిత్రత పెరుగుతుంటే స్వార్థం తగ్గుతుంది, స్వార్థం పెరుగుతుంటే పవిత్రత తగ్గుతుంది. అంటే నువ్వు మాట్లాడే మాట నీకు వచ్చే ఆలోచన భౌతికంగానే ఆధ్యాత్మికంగానే నీవు ఉపయోగపడేలాగా ఉండాలి. ఈ కామయేష క్రోధయేష రజోగుణ సముద్ర ఈ రెండు ఎలా పుడుతున్నాయంటే, ఈ బాహ్యమైన సంఘటనకి బాహ్యమైన వ్యక్తులతో గొడవలే కానీ నీ హృదయంలో లేదు, నీ రెండు హృదయం గురించి పుట్టుకు వస్తున్నాయి. మహాశని మహాపాపం అది ఉగ్రంగా ఉంటాయి. క్రోధం ఇచ్చిన వాడు ముఖం చూస్తే వాడు ఎంత ఉగ్రంగా ఉంటాడు. అక్కడ గర్భం చిన్న కోపం వచ్చిన వాడు ముఖం చల్లి ఎప్పుడు ఉగ్రం వచ్చేస్తుంది. ముఖం కళ్ళు ఎర్రబడిపోతే ఆ కళ్ళు ఉగ్రం వచ్చేస్తుంది, రక్తపోటు వచ్చేస్తుంది. ఆ నిమిషాలని చాలా ఉగ్రరూపం వచ్చేస్తుంది మొఖం అంతా కూడా. ఇచ్చేటంటే ఆ కామక్రోధాల యొక్క వేగం అటువంటిది. ఆ కామక్రోధాలని సంతృప్తిపరుస్తూ వాటిని జయించలేదు. వాటిని సంతృప్తిపరుస్తూ అంటే వాటిని సాటిస్ఫై చేస్తుంటే పెరిగిపోతూ ఉంటాయి. కామక్రోధాల వేగం అరికట్టకపోతే అవి సాగుతూ ఉంటాయి, పెరిగిపోతూ ఉంటాయి. మహాశనం మహాపంక్షణం అవి ఉగ్రంగా ఉంటాయి. అంటే నీ మనసును బాహ్యముఖం చేసేస్తాయి, అంటే నీకు వికృత రూపం కలిగిస్తాయి. మహాశనం మహా అవి ఒకవేళ వాటిని సంతృప్తిపరుస్తూ వాటిని తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తే వాటిని జయించడం సంతృప్తిపరచుకుంటే పెరుగుతూ ఉంటాయి. నీ ఇంట్లో వాళ్ళు బయట కనిపించే మనుషులు నీకు శత్రువులు కాదు, ఈ కామక్రోధాలు నీకు శత్రువులు అనే విషయం నీకు అర్థం కావాలి. ఆ కామక్రోధాలు నీకు శత్రువులు అన్న సంగతి నీకు తెలియకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రాలేదు. ఈ వేగం చనిపోయే వరకు మీరు సాధన విడిచిపెట్టకూడదు. మీ కాలాన్ని మీరు పాడు చేసుకోకూడదు, మా కాలాన్ని పాడు చేయకూడదు. మీ దేహం చనిపోయే వరకు కూడా మీరు సాధన విడిచిపెట్టకూడదు. ముక్కులో గాలి తిరుగుతున్నంతకాలం సాధన విడిచిపెట్టకూడదు. ఎందుకంటే అవి మూలంతో సహా ఆ రజోగుణం మూలంతో సహా నశిస్తుంది, కానీ దాన్ని నమ్మటానికి మీరు లేదు. అదే మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. డబ్బు పోతే సంపాదించుకోగలం, కానీ కాలం పోతే సంపాదించుకోలేము. జరిగితే రాత్రులు ఒక రాత్రిని వెనక్కి రమ్మంటే రాదు. ఇది కాలం ఒకటి డబ్బు ఒకటి తిరిగిపేటలు ఒకటి ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు. ఆచార్య స్వామి వారి ప్రారంభిస్తున్నారు. ఇద మైండ్ వన్స్ ఫర్గెట్స్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్ట్. నీ నిజం ఎప్పుడైతే మర్చిపోయావో, నీ లక్ష్యం ఎప్పుడైతే మర్చిపోయావో, నువ్వు పొందవలసిన వస్తువు ఎప్పుడైతే మర్చిపోయావో, డోంట్ ఫర్గెట్, మర్చిపోవు. మీరు అన్నింటింటే మర్చిపోతున్నారు, మర్చిపోతున్నారు. బట్టలు కట్టుకోవటం మర్చిపోతున్నారు, మర్చిపోతున్నారు. గర్భీకంగా మరి స్నానం చేయటం మర్చిపోతున్నారా, మర్చిపోతున్నారు. సినిమాలకు వెళ్ళటం మర్చిపోతున్నారా, మర్చిపోతున్నారు. మీరు ఏదైతే పొందా మీరు అనుకుంటున్నారో అది మర్చిపోకూడదు. ఆ అని మరిచిందుకు చెప్పి ఎలా ఉంటాయంటే, ఆచార్య స్వామి గారు అంటున్నారు, ఇఫ్ ది మైండ్ వన్స్ ఫర్గెట్స్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్ట్ ఇట్ గోస్ అవుట్ అండ్ అవుట్ అండ్ అవుట్ ఇట్ గోస్ అవుట్ అండ్ అవుట్ అండ్ అవుట్ జస్ట్ ఇట్ బాల్ ఇఫ్ ఇట్ ఫాల్స్ రోల్స్ డౌన్ డౌన్ డౌన్. స్వామివారు చెప్తున్నారు, ఆచార్య స్వామివారు వీటి చూడమని చెబుతున్నారు, చివరి రోజుల్లో రాసిన గ్రంథం. ఇక మైండ్ వన్స్ ఫర్గెట్స్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్ట్ మైండ్ గోస్ అవుట్ అండ్ అవుట్ అండ్ అవుట్ జస్ట్ ఇట్ బాల్ ఇఫ్ ఇట్ ఫాల్స్ ఫాల్స్ రోల్స్ రోల్స్ డౌన్ అండ్ డౌన్ ద స్టేస్ అండ్ డి నాట్ స్టాప్ అంటే రీచెస్ ద లోయెస్ట్ స్టెప్ అని స్వామి గారు ఒక శ్లోకాన్ని మాట్లాడుతూ అంటే, నీ గమ్యాన్ని కనుక మర్చిపోతే, నీ స్వరూపాన్ని కనుక మర్చిపోతే, నీ లోపల అసలు భగవంతుని పొందాలి అనేటువంటి కాంక్షను వదిలి ఒక్కసారి మీకు ఆ జ్ఞాపకం పోతే, నీకు అయ్యో భగవద్గణం పొందాలి అనేటువంటి మరుపు కనుక నీకు ఇస్తే నీ తెప్పలు ఎలా ఉంటాయో, నీ తెప్పలు ఎలా ఉంటాయో ఆచార్య గారు చెబుతున్నారు. నా చేతిలో ఉన్న బంతి జారిపోయింది అనుకోండి, ఆచార్య వాడు అంటున్నారు నా చేతిలో ఉన్న బంతి జారిపోయింది అనుకోండి, అది ఎక్కడ ఉండదు, ఎక్కడ ఎక్కడ చేప దగ్గర ఉండదు, పళ్ళం ఎక్కడుంది పళ్ళం ఎక్కడుందని వెతుక్కుంటూ ఉంటుంది అక్కడ, ఆ పళ్ళం దగ్గరికి వెళ్ళిపోతున్నాను, అక్కడి నుంచి పళ్ళం ఎక్కడుంది పళ్ళం ఎక్కడుంది అక్కడి నుంచి వెతుక్కుంటుంది అక్కడ, మొత్తం మీద ఈ ఆవరణలో ఎక్కడ పళ్ళం ఉందో అక్కడికి వెళ్ళిపోయి 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 జారిపోతూ జారిపోతూ వెళ్ళిపోతుంది, కానీ పడిన చోటే ఉండబెట్టిన బంతి. అదేవిధంగా గమ్యాన్ని ఎప్పుడైతే మర్చిపోయావో, భగవద్ అనుభవం పొందాలి, ఆ భగవత్ సాక్షాత్కారం పొందాలి, ఆ మోక్ష సుఖం పొందాలి, నిత్య సుఖం పొందాలి, ఆ నిత్య ఆనందాన్ని పొందాలి, ఆ జ్ఞానం పొందాలనేటువంటి ఐడియల్లో ఆ ఆదర్శం ఎప్పుడైతే మర్చిపోయావో, చేతిలోంచి కింద పడిపోయి బంతి మళ్ళానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందో, నువ్వు ఆ జన్మకు ఆ జన్మకు ఆ రోజుకు ఆ రోజు ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆ జన్మకు ఆ జన్మం వయోదశలో పడిపోతావు, చీకటి లోకాలకు పోతావు. మీరు చూడండి మీరు ఇక్కడ పోసారు కొన్ని ఇక్కడ ఉండవు, ఎక్కడ పొలం ఉంది అక్కడ వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది బంతి కూడా, ఎక్కడికి డౌన్లో ఉంటే అక్కడికి అలాగే పడికి నువ్వు ఆగమంటే బంతి ఆగదు. మీరు స్వరూపాన్ని పొందాలి, దైవాన్ని పొందాలి, జ్ఞానాన్ని పొందాలి, కాంక్ష ఒకసారి మీకు అది పోసేటప్పుడు నువ్వు ఎక్కడికి పోతావు నీకు తెలియదు, ఆ బంతి పోయినట్టు బంతి ఏదో విధంగా పొలానికి పోతూ ఉంటుందని కూడా అలాగా అలాగే అలాగా అడుగు ఆజ్ఞానకు ఆజ్ఞానకు నువ్వు పతనం అయిపోతావు. అంటే ఇట్ గోస్ గోస్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డస్ నాట్ స్టాప్ అంటే రీచెస్ ద లోయెస్ట్ అంటే లోయెస్ట్ స్టాప్ అంటే ఎంత అడుక్కుపోవాలో, ఎంత ఎక్కడ ఆ పళ్ళం ఎంత ఎంత పళ్ళంలో ఉంది ఆ బంతి అంత అంత పళ్ళంలోకి అది ఎలా వెళ్ళిపోతుంది. అదేవిధంగా నువ్వు గమ్యాన్ని మర్చిపోయినప్పుడు నీ జీవితం కూడా రాబోయే జన్మలు ఇంకా పతనం అవుతావు, తర్వాత జన్మలు ఇంకా పతనం అవుతావు, అది మొత్తం మీద పూర్తిగా నువ్వు పతనం అయ్యే వరకు నీ ప్రయాణం ఆగ ద్వారా కిందకి వెళ్ళిపోతూ ఉంటావు. లక్ష్యం మర్చిపోయినప్పుడు సంకల్పాలు పెరుగుతాయంటే అహంకారం పెరుగుతూ ఉంటుంది, సంకల్పాలు తగ్గుతామంటే అహంకారం తగ్గుతూ ఉంటుంది, మీరు లోకానికి సంబంధించిన విషయాన్ని చింతిస్తుంటే అహంభావన పెరుగుతూ ఉంటుంది, ఆత్మని చింతిస్తుంటే భగవంతుని చింతిస్తుంటే అహంభావన తగ్గుతూ ఉంటుంది. సూర్యుడు ఉన్నాడు, విరిగి మంచివాడికి ఇస్తున్నాడు చెడ్డవాడికి ఇస్తున్నాడు, అంటే ఎవరి స్వభావాన్ని బట్టి వాడు నడుచుకుంటున్నాడు. ఈ విరుతుడు ఇక్కడ అందరికీ నీళ్లు పోస్తారు, మామూలుగా ఇప్పుడు సపోటా చెట్టు ఉందనుకోండి, ఎందుకంటే బత్తాయి చెట్టు ఉందనుకోండి, నారింజ చెట్టు ఉందనుకోండి, ఆ మూడాటిలో కూడా మీకు నీళ్లు పోస్తారు. నీళ్ళు పోస్తే ఒకే కాయలు కాయవయ్యి, బత్తాయి చెట్టు బత్తాయికాయలు కాస్తుంది, నిమ్మ చెట్టు నిమ్మకాయలు కాస్తుంది, కానీ నీళ్లు ఉంటే, కానీ ఆ విత్తనాన్ని బట్టి బీజాన్ని బట్టి ఆ కాయలు కాస్తున్నాయి. అది మీ లోకంలోకి వచ్చిన తర్వాత మనం కూడా ఏం చేస్తామంటే మన సంస్కారాన్ని బట్టి ప్రవర్తిస్తున్నాం. బత్తాయి చెట్టు మీద వర్షం కురుస్తుంది గర్భవుతుంది, లేదా నిమ్మ చెట్టు మీద వర్షం కురుస్తుంది, కానీ కాయలు ఒకటే కాయటం వాడు బీజాన్ని బట్టి లోపల ఉంటుంది. ఆ బత్తాయి చెట్టు యొక్క బీజాన్ని బట్టి బత్తాకాయలు వస్తున్నాయి, నిమ్మ చెట్టు యొక్క బీజాన్ని బట్టి నిమ్మకాయలు వస్తున్నాయి. అదేవిధంగా భగవంతుడు కూడా మనకి అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తున్నప్పటికీ, సమానమైన విడుపులు ఇస్తున్నప్పటికీ మనం ఏం చేస్తున్నాం, ఎవరి అలవాటును బట్టి వాళ్ళు పనిచేస్తున్నారు, ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. ఇది అర్థమవుతుంది అంటే ఏంటి, సూర్యుడు మన అందరికీ విడుపు ఇస్తున్నాడు, ఈ విడుపులో కొంతమంది మంచి పనులు చేస్తున్నారు, వాళ్ళకి కొంతమంది చెడ్డ పనులు చేస్తున్నారు. మంచి పనులు చేసేవాడిని సూర్యుడు మంచి పని చేయమని చెప్పటం లేదు, చెడ్డ పనులు చేసేవాడిని చెడ్డ పని చేయమని చెప్పటం, వాళ్ళు వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. ఇందులో సూర్యుడికి పొరపాటు అలా నిస్సడదు కూడా. ఈశ్వరుడు పెద్ద వర్షం లాంటి వాడు. ఏంటి అనేక మొక్కలు మునుస్తూ ఉంటాయి వాటి బీజాలను బట్టి. ఈశ్వరుడు అంటే ఏంటి? పెద్ద వర్షం లాంటి వాడు. అదేవిధంగా మనకి భగవంతుడు మనకి అందరికీ వెలుతురిస్తున్నాడు. కానీ వెలుతురు అందరూ కూడా సమానమైన పనులు చే కొంతమంది మంచి పనులు చేసేవాళ్ళు, చెడు పనులు చేసేవాళ్ళు. మీకు అర్థమవుతుంది? చూపుడైతుంది, చూపుడైతే కొంతమంది తేకాటాడుకుంటాడు. మీకు అర్థమవుతుంది? కొంతమంది భగవద్గీత చదువుకుంటాడు. కానీ ఆ చూపుడైతే చెప్పదు నువ్వు భగవద్గీత చదువుకుని నువ్వు తేకాటాడుకోవాలి. ఆ లైట్ చదివే కొంతమంది చేకాట ఆడుకుంటున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు భగవద్గీత చదువుకుంటున్నారు. కానీ భగవద్గీత చదువుకోమని అచ్చుడు చెప్పదు, తేకాట ఆడుకోమని అది చెప్పదు. అంటే వాడు సంస్కారాన్ని బట్టి వాడు భగవద్గీత చదువుకుంటున్నారు. మీరు సంస్కారాన్ని బట్టి తేకాట ఆడుకుంటున్నారు. కానీ వీటికి ఆ చూడేటికి ఏది సంబంధం లేదు. అంటే మీ పుణ్య పాపాలతో ఈశ్వరుడికి కూడా ఎట్టి సంబంధం లేదు. అది అంటే ఒకటి, మన ఈశ్వరుడు ప్రీత్యర్థం మనం పని చేస్తుంటే భగవంతుడు సంతోషం కోసం కనుక మనకి పని చేస్తే మనకి ఎటువంటి బుద్ధి కలిగితే మనకి జ్ఞానం కలుగుతుంది. ఆ బుద్ధిని ఆయన ప్రసాదిస్తాడు. ఇది మటుకు జ్ఞాపకం పెట్టుకోండి. మన నోటితో మాట మాట్లాడినాను, చేత్తో ఒక పని చేశాను, మనసుతో ఆలోచించడం దేవుడు ఈశ్వరుడు సంతోషించాడు. ఆ ఈశ్వరుడు కనుక ఎప్పుడైతే సంతోషం కలిగిందో అప్పుడు మనకు సద్బుద్ధిని కలగజేస్తాడు. అది ఆ ఈశ్వర ప్రీత్యర్థమే మనం పని చేయాలి. మన వల్ల ఏం అవ్వదు, మన వల్ల ఏదో అవుతుందని మనం అనుకుంటున్నాం. అంతా ఈశ్వర సంకల్పం, అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తాం. ఇవి తెలుసుకోవడమే కావాలి. మీరు జీవితం పొడిగిన కృషి చేసి ఒక్క వాక్యానికి అర్థం తెలుసుకుంటే చాలు. రమణ మహర్షి గారు చెప్పిన మొట్టమొదటి ఉపదేశం అది. ఈశ్వరుడు జీవుల్ని వారి వారి ప్రారంభమును అనుసరించి ఆడిస్తున్నాడు. జరగవలసింది గడ్డ కర్తవ్యం కాదు, మీకు దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఈశ్వరుడు ఆడిస్తున్నాడు. ఇది నీకు అర్థమైతే నీకు దుఃఖం నశిస్తుంది, సుఖం తెలుస్తుంది. నేను కర్తం, కర్త ఈశ్వరుడు ఒక్కడే. ఆ విషయం మనం గ్రహించాలి. అది ఎంతో నా వల్ల అవుతుంది, ఇది నేనే చేస్తున్నాను అనుకోవటం మన వల్ల ఏమీ అవ్వదు. అహంకారం వల్ల ఏమీ అవ్వదు. ఎందుకంటే శక్తి అహంకారం ఉంది కాదు, శక్తి ఈశ్వరుడు. అంటే మనం ఏ పని చేసినా ఈశ్వరుడే మనకి అవకాశం కలగజేశాడని, అంటే ఈశ్వరుడు యొక్క సంతోషం కోసం ఆ పని చేయాలి. ఒక మాట మాట్లాడితే ఈశ్వరుడు ప్రీత్యర్థాన్ని, ఒక పని చే ఒక మంచి పని చేస్తే ఈశ్వరుడు ఆ ప్రీత్యర్థం, నువ్వు ఆ పని చేస్తుండాలి. అది అంటే నువ్వు ఎవరికైనా ఒక మంచి చేస్తే వాళ్ళు నీకు తిరిగి మంచి చేశాడు అని కనిపెట్టుకోండక్కర్లేదు. ఈశ్వరుడు సంతోషించే పని నువ్వు చేసి వేరే చేయాలి. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఎప్పుడైతే ఇంద్రియాలకి సంబంధించిన విషయాన్ని ధ్యానం చేయడం ప్రారంభిస్తున్నావో, ఆత్మను ధ్యానం చేయడం మానేసి ఈశ్వరుని ధ్యానం చేయడం మానేసి, ఎప్పుడైతే విషయాలు ఇంద్రియాలకు సంబంధించిన విషయాలను ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తున్నావో, అప్పుడు ఏమవుతున్నాయి? యూ వాంట్ టు ఎంజాయ్ దమ్, యూ వాంట్ టు ఎంజాయ్ దమ్. అంటే నీకు సంకల్పం వచ్చిన తర్వాత ఆ సంకల్పానికి తరపు వస్తువు నీకు ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. ఆ సంకల్పం రాకపోతే నీకు ఎంజాయ్మెంట్ అక్కర్లేదు. అంటే విషయాల్ని ధ్యానం చేసేవాడికి, విషయాల్ని స్మరించేవాడికి ఆ విషయాన్ని బోధించాలనేటువంటి బుద్ధి పడుతుంది. విషయాల్ని ధ్యానం చేయకుండా విషయాల్ని చింతించకుండా ఆత్మను చింతిస్తుంటే, ఆత్మను కనుక ధ్యానం చేస్తుంటే మనస్సు అంతర్ముఖమవుతుంది. అంటే అది నీకు యోగ బుద్ధి కలుగుతుంది, భోగబుద్ధి తగ్గుతుంది. ఎప్పుడు విషయ చింతన కనుక ఎక్కువైతే నీకు భోగబుద్ధి పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నీకు ఆత్మచింతన ఎక్కువైతే నీకు యోగ బుద్ధి కలుగుతుంది. అంటే యోగి అవుతావు, ఏమవుతావు? యోగి అవుతావు. అంటే ఏం చేయగలను అండ్ ఫ్రమ్ దట్ కమ్స్ డిజైర్. నీకు కోరిక ఎలా వస్తుంది? నువ్వు విషయాలను స్మరిస్తావు. నువ్వు మనసులో విషయ ఫలానా విషయం బాగుంటుందని నీకు అనిపిస్తుంది, ఆ విషయాన్ని స్మరిస్తావు. ఆ విషయాన్ని స్మరించాక అది నాకు కావాలనిపిస్తున్నా, కానీ విషయాన్ని నీ మనసులో అనుకోకుండా అది నాకు కావాలని అనిపించదు అంటున్నారు ఆచార్య స్వాములు గారు. ముందు మీరు ఎలా ప్రశాంతంగా కూర్చోండి, ఏదో జ్ఞాపకం వస్తుంది, అది నాకు కావాలి అనిపిస్తుంది. అది జ్ఞాపకం రాకుండా, అది తలంపులోకి రాకుండా నాకు కావాలనిపించదు. అది నీకు జ్ఞాపకం వచ్చాక, అది నీకు స్మరణలోకి వచ్చాక, అది నీకు జ్ఞాపకం వచ్చాక అది కావాలనిపిస్తుంది. కానీ లేకపోతే నీకు కావాలనిపించింది. విషయాన్ని నువ్వు స్మరించటం వల్ల ఆ విషయం నీకు కావాలనే బుద్ధి కలుగుతుంది. అది స్మరణే లేకపోతే నీకు విషయం కావాలనే బుద్ధి కూడా, సంకల్పం కూడా కలగదు. ఎప్పుడైతే నీకు ద్వోగ బుద్ధి ఎప్పుడైతే కలిగిందో, ఇంద్రియాలతో విషయాలు ఎంజాయ్ చేయాలనే బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో, అప్పుడు బాగా సంపాదించాలి, బాగా సంపాదించాలి, బాగా సంపాదించాలనేటువంటి బుద్ధి కూడా పెరుగుతూ ఉంటుంది నీకు. కానీ నీ చూసినలా కావాలనిపిస్తా ఉంటాయి. నువ్వు చూసేవాడెవడు? జీవుడు. చూడబడేది ప్రకృతి. అంటే జీవుడు ఇంద్రియాల ద్వారా లోకాన్ని చూస్తున్నాడు. ఆ జీవుడు ఎంతకాలం అయితే అలా ఉంటాడో అంతకాలం మనకి జన్మలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే చూచేవాడు ఎంత అసత్యమో చూడబడేది కూడా అంత సత్యం. అయితే మీకు ఎందుకు జన్మలు వస్తాయి? మనస్సు నశించే వరకు ప్రకృతి నశించదు. దేహం చనిపోయినప్పుడు మనస్సు చావదు, మనస్సు అలాగే ఉంటుంది. అంటే మనస్సుకి ఏం కావాలి? దానికి దేహం కావాలి. మన హృదయంలోంచి మనస్సు వస్తుంది, మనస్సులోంచి దేహం వస్తుంది, దేహంలోంచి లోకం వస్తుంది. దేహం లేని వాడికి లోకం లేదు, మనస్సు లేని వాడికి దేహం లేదు, హృదయం తెలిసిన వాడికి మనస్సు లేదు. మీరు గ్రహించవలసింది ఏంటంటే శరీరం చనిపోతుంది, శరీరము చనిపోయిన తర్వాత మనస్సు అలాగే ఉంటుంది. మనస్సు అలా మళ్ళీ దాన్ని బట్టి శరీరం వచ్చేస్తుంది, శరీరాన్ని బట్టి లోకం వచ్చేస్తుంది. ఇది బాగా జ్ఞాపకించుకోండి. జీవలక్షణాలు ఉన్నంతకాలం జన్మలు అన్నీ వస్తూ ఉంటాయి. జీవలక్షణాలు ఉన్నంతకాలం జన్మలు మనం ఆఫ్ చేయడం వస్తూ ఉంటాయి. అది మంచి జన్మలు రావచ్చు, పాడు జన్మలు రావచ్చు. మంచి జన్మలు వస్తే అది స్వప్నం, ఒకవేళ పాడు జన్మలు వస్తే చెడ్డ స్వప్నం. అది స్వప్నమే, ఇది స్వప్నమే. కానీ స్వప్నం నీకు జాగ్రత్త వచ్చాక నిన్ను వెంటాడదు. అదే విధంగా ఈ జన్మలో లక్షలాది జన్మలు ఈ పుట్టుంటారు, చావుతారు, చావుతారు, పుట్టుంటారు. ఈ ప్రకృతి, ఈ ప్రకృతి గొడవలు, ఈ దేహాల గొడవలు, ఈ జాగ్రత్తలు గొడవలు కూడా నీకు బ్రహ్మానుభవం కలిగిన తర్వాత ఇవి కూడా నిన్ను అది అంటారు. అని ఇటు ప్రొజెక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ టేక్స్ చేయలేకం ఎవరియల్ సార్. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఈ ఆడ ఈ భోగం అనిపించాం, రేపు ఇంకో భోగం అనిపిస్తాం. నీకు అర్థమవుతుంది, ఈ ఆడ ఈ విషయం ఎంజాయ్ చేసాం, రేపు ఇంకోటి ఎంజాయ్ చేస్తాం అని ఎప్పుడైతే నీకు విషయ చింతన ప్రారంభమైందో, ప్రకృతి చింతన ప్రారంభమైందో. ప్రకృతిని అంటే ఒక అమెరికన్ రచయిత చెప్పాడు, కొంతమంది ఆ భోగం ఎలా అనిపిస్తారంటే మామిడి పండు తింటారు, రసం తాగుతారు ముందు, తర్వాత టెంకర టెంకలో కూడా ముంజు ఉంటుంది, సో నన్ను ముంజు కూడా తింటారు. ఇంకా అందులో రసం ఉందేమో అలా నాగుతానే ఉంటారు. టెంక రసం అయిపోతుంది, టెంకర ఆ మామిడి పండుని ఉపయోగించి తీసుకెళ్ళి ఆ టెంకర ఆగుతాను, నాకి 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 శుభ్రంగా దాన్ని తెల్లగా వచ్చేసేలా స్త్రీ మడతలాగా వచ్చేసాక టెంకప్పుడు బయటపడేస్తారు. అలాగే కొన్ని సత్య వరకు కూడా ఇంకా భగవంతుని చింతన ఉన్నది, ఆత్మచింతన ఉన్నది, ఆ భోగం అలా అనుభవించడం దాన్ని నాకి నాకి అంటే ప్రకృతిని నాకి 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 అలా తెస్తారు. ఇప్పుడు సాగులో కూడా రెండు రకాలు ఉన్నాయి. మన ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటే సుఖంగా చచ్చిపోవచ్చు. ఆహార విషయంలో కనుక జాగ్రత్తగా లేకపోతే నానాబాధలు మనం పడి ఇంట్లో కూడా బాధ పెట్టి చచ్చిపోతాం. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉన్న వాళ్ళు చచ్చిపోతారు, జాగ్రత్తగా లేని వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళు చనిపోతారు, ఇంట్లో చనిపోతారు. కాస్త ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటే వాళ్ళు బాధపడరు, వెనకాలంలో బాధపడకుండా చచ్చిపోతారు. ఈ ఆహార విషయంలో కనుక జాగ్రత్తగా రాయిపోతే వాళ్ళు బాధపడతారు, వాళ్ళ శరీరం బాధపడతారు, ఇంట్లో వాళ్ళందరూ బాధపెట్టి వస్తారు. నేను ఎవడంటే నేను ఎవరు? ఆ జీవుడు. ఈ జీవుడు ఎవరని? ఆ జీవుడు ఉంటేనే భక్తి, ఆ జీవుడు ఉంటేనే జ్ఞానం, ఆ జీవుడు ఉంటేనే ధ్యానం, ఆ జీవుడు ఉంటేనే పూజ, ఆ జీవుడు అయిపోయింది ధ్యానం. ఎవరికి జపం, ఎవరికి అనుసంధానం, ఎవరికి అన్నారు భగవాన్. దేహం ఉన్నవాడికి రోగం, కానీ దేహం లేనివాడికి రోగం ఏంటి? అసలు జీవలక్షణాలు ఉన్నవాడికి సాధన, కానీ జీవలక్షణాలు లేని వాడికి సాధన తోటి పని ఏముంది? అనారోగ్యవంతుడికి మందు, కానీ ఆరోగ్యవంతుడికి మందు తోటి పని ఏముంది? అసలు దురభ్యాసాలు దురవాకం లేని వాడికి అసలు వాడికి సాధన తోటి పని ఏముంది? యోగం తోటి పని ఏముంది? ఓ రామను, ఓ శ్రీరామ, ఆ జన్మ దుర్విష రహితనకు నా జపం ఎలా కపం ఎలా? అసలు పుట్టినతోటనే దురలవాట్లు దురవాసు దుర్విషయాలు ఎలా ఉంటాయో తెలియని మనిషికి ఓ శ్రీరామ, ఈ జపాలు ఈ తపాలు యజ్ఞాలతో పని మంది నిరంతరం ఆరోగ్యంగా ఉంటే వాడికి మందులు కొట్టడంతో, హాస్పిటల్తో, డాక్టర్లతో పని మంది ఓ రామ ఓ శ్రీరామ. చక్రవాలి అంటాడు, ఓ రామ ఓ శ్రీరామ, ఆ జన్మ దుర్విష రహితన తన పుట్టుకతోటే వాడికి దుర్విషయాలు ఎలా ఉంటాయో తెలియని వాడికి జపమేలా, నా తపమేలా, యజ్ఞమేలా, యాగం ఎలా? కొంతమందికి పొగడ్తలు అంటే ఇష్టం, అది కూడా ఒక రకమైన భోగబుద్ధి, అది కూడా ఒక రకమైన భోగబుద్ధి. మనకేం మనకి పాడైపోవడానికి వంద చెడ్డలవాటు చెడ్డలవాటు ఉండట్లేదు, వంద చెడ్డలవాడు చాలు పాడైపోవడానికి, వంద చెడ్డలవాటు ఉండట్లేదు. కొండలో నీళ్ళన్నీ బయటకు వెళ్ళిపోవడానికి ఒక బొర్రెంటి చాలు, వంద బొర్రెలు అక్కర్లేదు. ఇప్పుడు కొండకు ఒక చిల్లు ఉందనుకోండి, ఒక చిల్లు చాలు కొండలోని నీళ్ళన్నీ బయటకు వచ్చేయడానికి. అలాగే మనం పాడైపోవడానికి వంద చెడ్డలవాటు అక్కడే ఒక చెడ్డలవాటు చాలు. అలాగే మనం పాడైపోవడానికి ఎన్నో చెడ్డలవాట్లు అక్కడే ఒక చెడ్డలవాడు చాలు, ఒక దుర్మూలం చాలు, ఒక దురలవాడు చాలు, ఒక దురభ్యాసం చాలు. ఇందుకే ఆచార్య స్వామి గారు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎందుకు చేయాలి భోగబుద్ధి నీకున్నంత కాలం లక్ష్యం అనుకుంటుంటారు, మీ స్వరూపానికి మీరు దూరం అయిపోతూ ఉంటావు, మీ లోపలికి నిజానికి మీరు దూరం అయిపోతూ ఉంటావు. మీ హృదయంలో ఒక సెక్షన్ ఉంది, ఆ సెక్షన్కి దూరం అయిపోతూ ఉంటావు. యోగ గుర్తున్నందుకు కారణం ఈ జన్మించడం, మరణించడం, మరణించడం, ఈ జన్మించడం, ఈ ప్రకృతి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటావు. నేను ఎవరు రక్షించకూడదు. ఈ మధ్యన ఒక మహాత్ముడు రహస్యం మాట చెప్తారు. పుస్తకాల వల్ల జ్ఞానం వచ్చేస్తూ వాడికి అందరం జ్ఞానం లేకపోతున్నారు. ఎవరు మహాత్ముడు అవతార పురుషుడు సద్గురు ఇంకోటో ఒక సౌహృదమైన వాడు అనుగ్రహం లేకుంటే నీకు జ్ఞానం వస్తుంది కానీ నీ పుస్తకాలతో ఏంటి అన్నాడు. ఒక అవతార పురుషుడు లేకపోతే ఒక జ్ఞాని ఒక బ్రహ్మానుభవం పొందిన వాడు, ఒక సౌహృదమైన వాడు, ఒక సత్పురుషుడు, ఒక మంచి సంస్కారం ఉన్నవాడు యొక్క వాడు యొక్క సన్నిధానం వల్ల అక్కడ వాళ్ళ సహవాసం వల్ల వాళ్ళ అనుగ్రహం వల్ల వాళ్ళ ప్రేమ వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది. కానీ కేవలం ఈ సంగతా పచ్చడం వల్ల ఈ పుస్తకాల వల్ల వచ్చే జ్ఞానం ఇటువంటి మాయలో పడదు అన్నాడు ఈ విద్యను ఒక మహత్వం. అదే రమణ మహర్షి గారు చెప్పాడుగా, పూనోట్లో పడ్డ మనసు చుట్టూ బయటకు రా. అదేంటి, ఈ సంస్కారం వాళ్ళ అనుగ్రహం, వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క దైవికంగా పాటిదైనప్పుడు మీకు జ్ఞానం కలుగుతుంది. కానీ ఈ కబుర్ల వల్ల, ఈ కాకరకాయల వల్ల, ఈ పుస్తకాల వల్ల కేవలం వచ్చేది అనేది జ్ఞానం. అదే ఒక దేశం, ఒక దేశం ఎదుగుతుంటే ఈ దేశాన్ని బట్టి ఇంకో దేశాన్ని వెలిగించవచ్చు. అదే ఉంది, ఎవడైనా మంచి ఒక జ్ఞానం కలిగిన వారితో మనం సహవాసం చేస్తుంటే ఆ దేశాన్ని బట్టి మన దేశాన్ని కూడా వెలిగించుకోవచ్చు. ఎందుకంటే పుస్తకం ఎదిగించేది దీపం. ఈ బోధబుద్ధం అంత కాలం నిజానికి దూరం అయిపోతుంది. భాష్యానికి బాగా ఉంటాం, నీకు ఊరేగింపులు బాగా ఉంటాయి, దండలు బాగా నేస్తూ ఉంటారు, కానీ మూలంలో నశిస్తాం అంటున్నారు ఆచార్యులు. ఈ భాష్యమైన గొడవలో నీకు ఊరేగింపులు బాగా ఉండొచ్చు, మెళ్ళ దండలు బాగానే వేస్తూ ఉండొచ్చు, అంతే బాగా నన్ను జై జై దండలు కొట్టచ్చు, కానీ మూలంలో నువ్వు నశిస్తా, మూలంలో పాడవకుండా చూసుకోను. ఈ ఊరేగింపులు అండి, ఈ శవం ఎంతనే కదా, ఊరేగింపులు కూడా అంతేనే, ఈ దేశం ఎంతనే కదా, ఈ ఊరేగింపులు, ఈ గౌరవాలు, ఈ అగౌరవాలు అంతేనే. రూపాలు వేరైనా, నామాలు వేరైనా, గుణాలు వేరైనా, రంగులు వేరైనా, అంగరాజంలోని తత్వం ఒకటి ఒకటిగా ఉన్నటువంటి ఆ తత్వాన్ని ఎవడైతే గ్రహించాడో వాడి తరిస్తాడు, వాడి తత్వాన్ని తెలుసుకుంటాడు, వాడి జ్ఞానం ఉంటాడు, వాడే భగవంతుడు ఐక్యమవుతాడు. ఇప్పుడు ఏ జన్మలో అయితే మనకు మోక్షం వస్తుంది, ఒక చిన్న మాట చెప్తాను, మీరు ఎవరికి చెప్పుకుంది ఎలాగంటే, మన ఇంట్లో 10 మంది ఉంటారు, మన ఇంట్లో ఒక 10 మంది పెద్ద కుటుంబం అయితే 20 మంది పాతికలు ఉంటారు, కొన్ని చిన్న కుటుంబం అయితే 4 అది ఇప్పుడు ఎంతో కొంత చూడడానికి చూసుకుని మన ఇంట్లో ఎంతమంది ఉంటారు, 10 మంది ఉంటారు. మన ఇంట్లో బయట మన సమాజంలో గొడవ జరిగింది, ప్రపంచం గొడవ జరిగింది, మన ఇంట్లో 10 మంది ఉంటారు. ఆ 10 మంది శరీరాలు రోజు చూస్తూ ఉంటారు. అది మీ పిల్లలు అవ్వచ్చు, మీ మనవలు అవ్వచ్చు, ఎవరి ఇంట్లో వాడి శరీరాలు అవ్వచ్చు, అందరి శరీరాలు చూస్తూ ఉంటారు. మీ ఆయన శరీరం కూడా చూస్తూ ఉంటారు, మీ అందరి శరీరాలు చూస్తూ ఉంటారు. ఆ శరీరాలు చూసినప్పుడు ఆ శరీరాలు మనం కాదని మీకు తెలుస్తూ ఉంటాను. ఇప్పుడు మీ ఆయన శరీరం మీరు చూస్తున్నారనుకోండి, ఆ శరీరం లేరు, నేను నా శరీరం లేరు, ఆ శరీరం నేను కాదని మీకు తెలుస్తూ ఉంటాను. మీరు ఎవరైనా మా ఆయన శరీరం, నా శరీరం ఏంటని ఎవరైనా ఉంటారండి, అంటారు ఎవరైనా అంటారు. మీ ఆయన అవటానికి కానీ ఆయన శరీరం లేరు, మీ శరీరం లేరు, మీ ఆయన శరీరం మీరు కాదని మీకు ఎంత స్పష్టంగా తెలుస్తుంది, మీ శరీరం కూడా మీకు కాదని ఎంత స్పష్టంగా తెలుస్తే ఆ జన్మలో మీకు మోక్షం వస్తుంది. మీ ఆయన అంటే మీ ఆయన కాదు, మీ మనవడు ఉన్నాడు, మీ ఇంట్లో మీ మనవడు ఉన్నాడు అనుకోండి, ఆయన చూస్తూ ఉంటారు మీ వినోదం, వాళ్ళ రోజు మీరు చూస్తూ ఉంటారు, కానీ వాడి శరీరం వేరు, మనవడు అవటం వాడి శరీరానికి మీ శరీరానికి ఏమి ఆ శరీరం మాకు కాదని మీరు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అవటానికి మనవడు, కానీ ఆ శరీరం మీది కాదని మీరు ఎంత స్పష్టంగా తెలుస్తుందో ఆ నీ శరీరం కూడా మీది కాదని అంత స్పష్టంగా తెలియాలి. ఇప్పుడు రమణ మహర్షికి శరీరం ఉంది, మనకి శరీరం ఉంది, ఆయనకి మనకి తేడా ఏమి ఉంది, ఆయన ఏమంటున్నాడు మనం ఏమంటుంటున్నాం, ఆయనకి శరీరం ఉంది మనకి శరీరం ఉంది, ఏమండి అయితే ఆయనకి మనకి తేడా ఏంటి, నేను వేసుకున్న చొక్కా ఎలా అనిపిస్తుంది నాకు, ఈ చొక్కా నాకు ఎలా కనిపిస్తుంది, ఆయన శరీరం నాకు ఎలా అనిపిస్తుంది అని చెప్పారు. నాకు చొక్కా ఎవరిది? నాదే, కానీ చొక్కా నేను కాదు. అలాగే జ్ఞానికి ఇంత స్పష్టంగా వేరే నాదే అనుకుంటాడు, దానికి అన్నం పెడతా ఉంటాడు, స్నానం చేస్తూ ఉంటాడు. ఈ చొక్కా ఎవరిదని మీరు నన్ను అడుగుతారనుకో ఏమని చెప్తాను? నాదే అని చెప్తాను. కానీ నాదే అని చెప్తున్నాను, కానీ చొక్కా నేను కాదు నా హృదయంలో ఎంత స్పష్టంగా తెలుస్తుంది. జ్ఞానికి కూడా దేహం వాడిదే అని మనం అనుకుంటాం. ఈ దేహం నాదేని వాడనుకున్నప్పుడు ఈ దేహం నేనే కాదు నా సంగతి అంత స్పష్టంగా వాడికి అది తెలుస్తుంది. ఆచార్య వారు అంటున్నారు, దేర్ఫోర్ విత్ఆల్ కేర్ విత్ఆల్ కేర్ విత్ఆల్ అటెన్షన్ వన్ షుడ్ ట్రై టు టీచ్ హిమ్ సెల్ఫ్ ఈ కరెక్షన్ నెగ్లిజెంట్. మీ చేతిలో బంతి ఉందని చెప్పి పర్లేదు, కానీ ఆ బంతి జారిపోతే ఎక్కడ జరుగుతుందో నీకు అది తెలియదు. కాబట్టి నువ్వు అజాగ్రత్త పనికిరా, అశ్రద్ధ ఆ పనికిరా. విత్ఆల్ కేర్ నువ్వు ఒక విషయాన్ని సాధించాలనుకుంటున్నారు అనుకోండి, మీరు అనుకున్న మాట వస్తుంది, ఎంత నువ్వు జాగ్రత్తగా ఉంటుంటారు. తెలియని వాడు దగ్గర నుంచి ప్లేట్ మీద తెలిసి సలహాలు అడుగుతారు, కానీ ఎలా సాధించమంటారు ఏంటి మా ఉద్దేశంగా ఉంటారు. వాడు చేతిలో 100 రూపాయలు చేతిలో పెడతారు, ఎవరు చేతిలో ఉండి ఆ ప్లేట్ గారు చేతి సలహా చెప్తాను సలహా చెప్తాను అంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? మీరు మీరు అనుకున్నది ఏదో సాధించి మీరు అనుకున్నది ఏదో వాడపడండి, అది సాధించడానికి ఇవన్నీ చేస్తాం. ఇతర అంటే నువ్వు ఏమేం చేసి సాధించాలనుకుంటున్నావు దాని మీద నీ దృష్టి ఉండాలి, నీ శ్రద్ధ ఉండాలి, నీ ఏకాగ్రత దాని మీద పెట్టుకుంటారు. అంటే నీ అటెన్షన్ అంతా దాని మీద ఉండాలి, నీ జాగ్రత్త ఉంటే దాని మీద ఉండాలి. నువ్వు అన్నం తింటూ ఉండొచ్చు, నువ్వు స్నానం చేస్తూ ఉండొచ్చు, నువ్వు వంట ఎందుకుండా ఉండొచ్చు, నీ మనసు ఎక్కడ ఉండాలి, నీ మనసు ఎక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. అమ్మాయికి ఆ ప్రేమించిన అబ్బాయి మీద మామూలుగా అబ్బాయిని తరబెట్టుకుని అలా మొదలుపెట్టింది. ఆ అమ్మాయికి అక్కడండి జ్ఞానం అక్కర్లేదు, నీ యోగం అక్కర్లేదు, నీ భక్తి అక్కర్లేదు, నువ్వు సహజంగా ఏదో మనసు ప్రేమిస్తూ ఉంటుంది మా అబ్బాయి. నీ ప్రేమ కూడా ఇస్తాడు మీరు అంత సహజంగా అంటే మీరు జ్ఞానమే రాక ఏమవుతుంది అంటున్నారు స్వామిలో. కృష్ణ కృష్ణ రామ రామ నా మనస్సు అడిగే దిట్టే వచ్చిండదు. బాగా అర్థం చేసుకుని ఆచార్య వారు అంటున్నారు ఇక్కడ. అప్పుడు ఎవరినే ఈ అమ్మాయి ఎవరైతే ప్రేమించిందో రామ రామ కృష్ణ కృష్ణ నా మనసును తీసుకుని ఆడిమే దిట్టే అడగబెట్టింది. సహజంగానే మనస్సు ఇక్కడ ఆగుతూ ఉంటున్నారు. పరిశ్రమ అక్కర్లేదు, యోగం అక్కర్లేదు, అమ్మాయికి యోగం అక్కర్లేదు. అక్కడ ప్రేమ ఉండటం మనస్సుని అక్కడ ఆగుతుంది. అది 4 రోజులైనా ప్రేమ పోవచ్చు, అది వేరే విషయం. ఆ ప్రేమ ఎలా ఉందో ఇక్కడ ఈశ్వరుడు నడుస్తుంది. సహజ ప్రేమ కిన్నది ముక్కు మూసుకోవడం, గాలిని దించుకోవడం, మీకు అర్థమవుతుంది, యజ్ఞాలు పట్టుబట్టలు కట్టు కూర్చోవడం, దీపాలు వెలిగించుకోవడం, ఇటువంటి ప్రేమలు ఈ దీపం వెలిగిస్తేనే కానీ తీయుడు అనేది మీ మనకి మనస్సు ఉండదు. దీపాలతో సంబంధం లేదు, యోగాలతో సంబంధం లేదు, పుస్తకాలతో సంబంధం లేదు, ఏమీ లేకుండా అప్రయత్నంగా సహజంగా ఈ మన ఈ అమ్మాయి యొక్క మనస్సు అబ్బాయి మీద ఎలా ఉంటుందో ఆ సహజమైనటువంటి ప్రేమ మీకు కలుగుతుంది. ఇప్పుడు అబ్రహ్మానందం కలుగుతుంది, బ్రాహ్మణి స్థితి కలుగుతుంది, కలగకుండా ఎక్కడ కలుగుతుంది. ఏమిటది? నాచురల్ యోగ. సో మనం ఏదో దేవుడు బొమ్మల దగ్గర తెచ్చుకుని ఏదో దేవుడు మర్చిపోతానని బొమ్మ చూస్తూ ఉన్నారు. ఆ దేవుడు మర్చిపోతానని వారు ఆ లక్ష్మి గారు ఏదో రోజు జపం చేసుకున్నారు, ఎవరితో స్నేహం చేసి ఆ లక్ష్మి గారు స్నేహం బట్టి మనం కూడా జపం నేర్చుకున్నాం. మనకు అంత చిరాకుంది, కానీ అమ్మాయి ప్రేమ అబ్బాయి మీద ఎలా ఉంటుందో ఇంట్లో ఏం సంబంధం లేకుండా సహజంగానే మనస్సు అక్కడ ఉండిపోతుంది. అలా ఉండాలి మీ ప్రేమ ఇస్తుంది అది అంటున్నారు ఆచార్య. మనకు ఆర్టిఫిషియల్గా నేర్చుకుంటున్నాం మనం. మనం ఏం చేస్తున్నాము? దేవుడి మీద ప్రేమ లేకపోతే వారింటికి వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళి నేర్చుకుందాం అనుకుంటున్నాం. సహజంగా లేదు, న్యాచురల్గా లేదు, నార్మల్గా లేదు, ఏదో నేర్చుకుంటున్నాం మనం. ఇప్పుడు అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు. అశ్రద్ధ వల్ల జ్ఞానం కలగదు, శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది. అజాగ్రత్త వల్ల జ్ఞానం కలగదు, జాగ్రత్త వల్ల జ్ఞానం కలుగుతుంది. జాగ్రత్తగా ఏదైతే పొందుగా ఉంటున్నామో దాని మీద జాగ్రత్త బహు మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలి? బహు మెలకువగా ఉండాలి. రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, ఎలా ఉండాలి? క్షణం రాత్రులు మన ఇంటికి దొంగలు వచ్చాడనుకోండి, వాడు ఏం చేస్తాడండి? ఇంట్లో నిద్రపోతున్నారు వాడు చూస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో నిద్రపోతున్నారు ఏదండి? వాడు చూస్తూ ఉంటాడు. ఆ నిద్రపోయేవాడికి ఎలా ఉంటాడు? నిద్ర ఇప్పుడు వీళ్ళు నిద్రపోతారా మన వస్తువు పట్టుకు ఎంత జాగ్రత్తగా ఉంటాడు? వాడు వీళ్ళు నిద్రపోయిన నా వస్తువు పట్టుకోవడానికి వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. మీరందరూ నిద్రపోతున్నారు ఏదో చూస్తాడు, అలాగే ఆ నిద్రపోడు ఆడి మటుకు మెరుగుగా ఉంటాడు. నేను ఏ వస్తువునైతే వాడు పట్టుకెళ్ళాలనుకుంటున్నాడు ఆ వస్తువు మీద వాడికి మనస్సు ఉంటుంది. అలా నేను ఇస్తాడు మీరు ఆడి యొక్క ఏకాగ్రత ఆ వస్తువు మీద ఎలా ఉంటుందో వాడికి నిద్ర రమ్మంటే వస్తుందే రాదు. మీ సాధన కూడా అలా ఉంటుంది. అది చూడండి, నిద్రించండి, అశ్రద్ధగా ఉండకండి. அஜாக்கிரதையாக உண்டக்கணும், அசமர்த்தத்துடன் உண்டக்கணும். சமர்த்தத்துண்டாரு, அசமர்த்தத்தை படிக்கிறார். ஆத்யாத்மிக மார்க்கங்களை கூட நீ விருத்தி பண்றதுக்கு சமர்த்தத்து உண்டாரு, விவேகம் உண்டாரு, தெரிவு உண்டாரு, அசமர்த்தத்தை படிக்கிறார். భగవంతుని తెలుసుకోవడం నువ్వు సాధన చేయటం సచ్చిగా చూస్తున్నావు. బతుకులో సచ్చిగాడుతో సమానం. నీ లోపలన్న గుణాలు, నీ లోపలన్న ప్రకృతిని జయించడానికి, నీ లోపలన్న వికారాన్ని జయించడానికి నువ్వు ఎంతో కొంత సాధన చేయకపోతే నీ ముక్కలో గాలి తిరుగుతుందానికి తిరుగుతుందని సచ్చిన వాడుతో సమా. అంటే మిమ్మల్ని వెలకాలను తీసుకెళ్ళాలనుకోండి, కానీ ఆధ్యాత్మికంగా మీరు చచ్చిపోయిన వాడితో సమా. ఇంకో గాలి తిరిగితే చేయవచ్చు, ఇంకో గాలి తిరిగి అయినప్పటికీ మీరు చచ్చిన వాడితో సమా. అది ఏం చెప్పడం లేదు, ఆచార్య వాడు చెప్తారు. One who is careful in remaining in Brahma becomes successful in his soul. Kani, yapuro, nir kuchunna, ninsunna, chintunna, nadistunna, yoyisusunrati ni manasumatika Brahma mune chintistu, a Brahmanahan pandala yetuanti, a kurita desire was strong with a kankshuta odakanta nirinthe. A Brahmanahan pandali, a Brahmanishkutin pandali, anetuanti kanksha. మీరు ఉదయాత్ర అది భయం ఉండక మీరు ఏం పని చేసుకున్నప్పటికీ మీరు శరీరం ఉంది కాబట్టి, ఆ దేహయాత్ర నడవాలి కాబట్టి, ఆ దేహానికి సంబంధించిన పనులు మీరు ఏం చేసుకుని చేసుకుంటున్నప్పటికీ మీరు ఆ బ్రహ్మను, ఆ భగవంతుని మీరు పొందాలి, భగవంతుడి యొక్క పాదాలతో మీరు చేరాలి అనేటువంటి కాంక్షలక్షణ మీరు అజాగ్రత్త పనికి రాదు. అజాగ్రత్త ఆ పనికి రాదు. కూర్చున్నా, నిలుచున్నా, చింతున్నా, నడుస్తున్నా, ఇదేమైతే మీరు పొందుదామనుకుంటున్నారు దాని చింతనే ఉండాలి, దాని గురించే వింటూ ఉండాలి, దాన్ని చూస్తూ ఉండాలి, దాన్ని స్మరిస్తూ ఉండాలి. లౌకిక విద్య, లౌకిక లౌకికులు రామకృష్ణ పరమహంస గారి భార్య కొంత భరించింది కానీ ఏదో పాటలు ఏదో చెప్తున్నారు చెప్పుకోవాలని ఈ లౌకిక మాటలు రామకృష్ణ దగ్గరే కనుక ఎవడైతే ప్లీజ్ స్టాప్, ప్లీజ్ జీస్ మీ అదే ప్లీజ్ గోయే, మీరు మాట్లాడే మాటల వల్ల నాకు తలకాయ పోటేస్తండి, దయించి మీరు నోరు మూసుకోండి, మీరు నోరు మూసుకోవడం ఇష్టం అయితే బయటకు పోండి. ఇంకా శారీ రామాత్రం అంటారు భరించి రామకృష్ణుడి దగ్గర ఏమి లేదు, ప్లీజ్ గోయలే, ప్లీజ్ బెటరే, ప్లీజ్ మీరేమో చెప్పారు, మీరు మాట్లాడే మాటలు ఆఫ్ చేయండి, బికాజ్ ఇట్ గివ్స్ మీ హెడేక్. ఆ మాటల మాత్రం సరిపోండి, మీకు ఆపడం ఇష్టం లేదు అనుకోండి, మీ నోరు ఊరుకోదు అనుకోండి, ప్లీజ్ బెటరే బయటకు పోండి. అది కూర్చున్న వాళ్ళు మంత్రులైనా సరే, కోటీశ్వరులు అయినా సరే, ప్లీజ్ గెటర్, ప్లీజ్ గోయ, ప్లీజ్ దూసి నీ పూజ గదికి పరిమితం చేయకు. నువ్వు ఎక్కడ కూర్చున్నా, నీ దేహం ఏ గ్రామంలో ఉన్నా, నీ దేహం అరుణాచలంగానే ఉండక్కర్లేదు. ఎక్కడున్నా నీ దేహం ఎక్కడున్నా నీ స్మరణ మటుకి భగవంతుని దేహం ఎక్కడున్నా నీ స్మరణ అక్కడే ఉండాలి. ఆ స్మరణ సహజంగా ఉండాలి. ఆ స్మరణ సహజంగా ఉంటే దాన్ని సహజ యోగం అంటారు. ఆ సహజ యోగం వాళ్ళకు నీళ్ళు భగవంతుడు లభిస్తారు. భగవంతుడు దొరకటం నీకు ఎంత తేలిక అయిపోతుంది. బికమ్ సక్సెస్ఫుల్ వెరీ సూన్. మనస్తోటి కనుక అనుబంధం ఈశ్వరుడు పెట్టుకుంటే నీ జయం ఎప్పుడూ కాదు, నీ జయం వాయిదాలు పడదు, తొందరగానే నీ జయాన్ని పొందుతావు. తొందరగానే ఆ జయాన్ని పొందుతావు. ఆయన స్వరూపాన్ని ఆలస్యం చేయకుండా నీకు ఇచ్చేస్తాడు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఒక క్షణం కూడా అజాగ్రత్తగా ఉండదు. ఆచార్యులు ఎవరు ఏమంటారంటే, నీ శరీరాలు కొంచెం అందంగా ఉండొచ్చు, ముక్కు కాస్త కళ్ళు అయ్యి బాగుండొచ్చు, అర్థమవుతుందే, తర్వాత మీరు కొన్ని డబ్బులు ఉండొచ్చు, అలాగే కొంతమంది చదువుకుని కూడా ఉండొచ్చు, అలాగే కొంతమంది పలుకుబడి కూడా ఉండొచ్చు. ఇవన్నీ చూసి మర్చిపోకండి. ఇవన్నీ స్వప్నంతో సమానం, ఇవన్నీ స్వప్నంతో సమానం. ఈ దేహం ఎంత నిజము, ఆడవాళ్ళు కూడా అంతే నిజము. ఇవాళ దేహం కనిపిస్తుంది, రేపేం వచ్చింది, ఈ దేహం గురించి మాకు తెలియదు. దీని గురించే మీరు ఆలోచించవలసింది, ఉత్సాహం లేని నిజాన్ని గురించే మీరు పొందవలసింది. ఇంకేం చెప్తారండి, ఎంత దూరం తీసుకెళ్ళి చెప్పాలి, అంత దూరం కూడా తీసుకెళ్ళి చెప్తున్నారు. ఇవాళ కొత్తగా కనిపించి దేహాలు రేపు ఎలా ఉంటే రేపు రాలిపోవచ్చు, రేపు రేపు రాలిపోవచ్చు. ఇవాళ కొత్తగా ఉండి రేపు రాలిపోయి దేహానికి ఇచ్చి ఇరువు కూడా మీ హృదయంలో నిజాన్ని తెలుసుకోవడానికి ఇరువు కూడా ఆ మాత్రం జాగ్రత్త మీకు తెలియటం లేదు. ఆచార్య వారు ఏమంటున్నారు ఇక్కడ, బీ కేర్ఫుల్ అండ్ షేమ్ బ్రహ్మను ఆరోగ్యం, అదేపు దేహ బుద్ధి అంత సహజంగా ఈ అస్తమానం 24 గంటలు దేహ బుద్ధి దేహం చుట్టూ ఎలా తిరుగుతున్నావు, ఆ దేహ బుద్ధి ఎలా ఉంటున్నావు, అలాగే నువ్వు ఆత్మబుద్ధులు ఆర్థికండి ఎప్పుడు చరకాలం కలకాలం ఎంతకాలమైతే నీ దేహం ఉంటుందో అంతకాలం నువ్వు ఆత్మబుద్ధి కలిగి ఉండు. మ్యూచువల్ ఫండ్ అలా ఆత్మబుద్ధి కలిగి ఉండటంలో, దైవబుద్ధి కలిగి ఉండటంలో, దైవభక్తి కలిగి ఉండటంలో, భూమి మీద ప్రేమ కలిగి ఉండటంలో, ఈశ్వరుడు మీద అనురాగం కలిగి ఉండటంలో అజాగ్రత్త అపనికి రాదు. ఏమంటున్నారు, బీ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్ గా ఉంటారు. నువ్వు ఏ టైంలో ఈ దేహం పోతున్నావు నీకు తెలియదు, ఇంత క్షణభంగురం ఏంటి, ఈ దేహాన్ని చూసి ముడిసిపోకు. ఒకవేళ ఈ దేహం గౌరవం ఉండొచ్చు, మీరే బంగారు పిచ్చుకుని ఉండొచ్చు, మీరే కొంతమంది మీరు చదువులు బాగా కొంతమంది మీరే చదువులు ఉండొచ్చు, కొంతమంది బాగా ధనం ఉండొచ్చు, చూసి ముడిసిపోకు. వేళ ఉంది రేపు పోతుంది, వేళ అందంగానే కనిపిస్తుంది రేపు పోస్. బీ కేర్ఫుల్, అజాగ్రత్త పనికి రాదు. ఆ వస్తువుని తెలుసుకోవటం విషయంలో అజాగ్రత్త ఆ పనికి రాదు, అశ్రద్ధ ఆ పనికి రాదు. జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. బీ కేర్ఫుల్, వన్స్ యూ ఫాల్ బ్యాక్ ఫ్రమ్ యువర్ రియల్ సెల్ఫ్, మీ స్వరూపం నుంచి నువ్వు జారిపోతే, మీ స్వరూపం నుంచి నువ్వు జారిపోతే, నువ్వు భగవంతుని నుంచి వేరు పడిపోతే, నువ్వు ఫాలో నీ దాంట్లో నీకు అదే వచ్చి తప్పదు, నువ్వు అదే వచ్చి తప్పదు. దాని వెంటనే ఫాలో డౌన్ జరిగింది గో పర్సన్, నువ్వు ఎంతకాలం వెళ్ళిపోతావు అంటే అసలు నువ్వు ప్రయత్నం చేసినా పొందలేని పరిస్థితులకి కిందకి దిగజారిపోవచ్చు. ఏం వెళుతున్నప్పుడే నువ్వు ఏం సర్దుకోలేదు, ఇప్పుడు చీకట్లేదు ఏం సర్దుకుంటావు. దేహం ఉండగానే నువ్వు ఏం సాధించేటప్పుడు దేహం చనిపోయిన తర్వాత నువ్వు సాధించేది ఏంటి? ఇంకోటి జ్ఞాపకించుకోండి, దేహం చనిపోతుంది, మళ్ళీ కొత్త దేహం వస్తుంది ఎప్పటికప్పుడు. మనం ఈ మధ్యలో మనం ఇంకా సాధన చేయడానికి అవకాశం లేదు. ఆచార్య వారు గోడది, డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ, డోంట్ వేస్ట్ యువర్ ఇంటెలిజెన్స్, డెవలప్ యువర్ ఇంటెలిజెన్స్, డెవలప్ యువర్ ఇంట్యూషన్. అంటే ఇప్పుడు దేహం చనిపోతుంది అనుకోండి, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది కొత్త దేహం వచ్చేటప్పటికి. ఈ లోపల టైం అంతా వేస్ట్ చేయండి, సాధన చేయటానికి కొత్త దేహం రావాలి. అంటే ఈ వాసన నేను అలాగే ఉంటాయి, మళ్ళీ కొత్త దేహం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసి అంటే సాధన చేసి ఆ వాసన పోగొట్టుకోవాలి. కానీ ఈ దేహ పాత దేహం పోయి కొత్త దేహం వచ్చి మధ్యలో మటుకు ఒక వాసన కూడా పోదు. పైగా హృదయంలో కంట్రోల్, ఆ హృదయంలో ఈశ్వరుడు ఎలా ఉంచుతారండి, ఉపనిషత్తు చూపుతుంది ఎంత అందంగా చూస్తే. పరమలోకి వాడు, పరమలోకి వాడు తన పైసాలను ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాడు, ఈ హృదయంలోనే దేవుడు నీ అలవాట్లు అన్నీ అంత జాగ్రత్తగా పెట్టి వచ్చి జన్మకు నీకు అప్పు చెబుతాడని చెప్తున్నాడు. బాగా జబ్బు ముదిరిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆరోగ్యం చేకూడడానికి అవకాశం ఎలా ఉండదు. నువ్వు బాగా పతనం అయిన తర్వాత కానీ దేవుణ్ణి తెలుసుకోవడానికి కాంక్ష కలిగినప్పుడు నీవు మరి దైవానుభవం కలగడానికి నీకు అవకాశాలు ఉండకపోవచ్చు. దిస్ బాడీ ఈ ఫ్రీ విత్ ఒక బాడీ ఆల్సో, అంటే చచ్చిపోయిన తర్వాత ఏదో వస్తుంది అలా చూడకుండా పిచ్చి పిచ్చి వేషాలు అయిపోయినట్టు సోమరు వారు. చచ్చిపోయిన తర్వాత ఏదో ఇక్కడ నీ చేసుకుని ఖచ్చితంగా కాదు, ఏదో వచ్చింది మెడలు పోతుంది ఆనందం అవుతుంది. చచ్చిపోయిన తర్వాత నీ శరీరం భూమి జరుగుతుంది, నీ శరీరం విరిగిపోతారు, తర్వాత ఏదో వచ్చి మీద పడిపోతుంది కనిపెట్టుకుంటున్నారు. అదే గుంతం కొడుకు రాజుగా అటువంటి ఆశలు పెట్టుకోవద్దు అన్నారు. అది మీరు కష్టపడి సాధించిందే మీకు ఉంటుంది, కానీ అందుకని చచ్చిపోయిన తర్వాత ఏదో మీ మీద పడుతుంది ఏమనుకోకండి. హీ ఈజ్ ఫ్రీ యూనింగ్ దిస్ బాడీ. ఈ దేహంలో మీరు ఎంత స్వేచ్ఛను సంపాదించారు, ఈ దేహంలో ఉండగా ఎంత భగవంతుని ఎంత దగ్గరికి చేరుకున్నారు, ఈ దేహంలో ఉండగా ఎంత ఎంతైతే జ్ఞానం సంపాదించారు, ఈ దేహంలో ఉండగా ఎంతైతే మీరు పక్కవాళ్ళకి వచ్చారు. ఈ ఫ్రీ విత్ బాడీ ఆల్సో, అంత శరీరం లేనిపో కూడా ఆశ్చర్యమైన మీరు పొందుతారు. కానీ అదనంగా కొత్తగా మీకు కూడా అందరికీ దేహాలు ఉన్నాయి కదా, ఇప్పుడు శాంతి దేహం ఉండగానే మోక్షం సంపాదించేసి అనుకున్నాం. దేహం కొంతకాలానికి దేహం పోతుంది కదా శాంతికి, అది కూడా మోక్షం కంటిన్యూ అయిపోతుంది. నాదేకం చెప్తా, ఈ దేహం ఉండగా మోక్షం సంపాదించడం అనుకోండి, దేహం పోయిన తర్వాత మోక్షం వస్తుందని కనిపెట్టుకోవడం రాదు అని చెబుతున్నారు. అంటే దేహం ఉండగా మీరు ఏదైతే సంపాదించారో దేహం పోయిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది. మీరు దేహం ఉండగా మీరు పొందిందో దేహం పోయిన తర్వాత కంటిన్యూ అవుతుంది. దేహం ఉండగా మీరు మోక్షాన్ని పొందారనుకోండి, మోక్షం పొందారనుకోండి, దేహం పతనీయ అయిన తర్వాత మీకు ప్రయాణ రోగంలో ఆ సుఖం ఆ నిత్య సుఖం శాంతం ఆ ధర్మం గురించి చెప్తారండి ఆచార్య వారు. ఎలా ఉంటుంది? శాంతముగా ఉంటుంది, జ్ఞానముగా ఉంటుంది, సుఖముగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, అద్వైతంగా ఉంటుంది. అది మీ శరీరం క్షమించడానికి కూడా ఆ శిశులు మీరు కంటిన్యూ అయిపోతారు. అది శరీరం ఉన్నప్పుడు ఏదైతే పొందారో శరీరం చచ్చిపోయిన తర్వాత ఆ స్థితి మీకు పోతే అది కంటిన్యూ అయిపోతుంది. కానీ శరీరం పోయిన తర్వాత అదనంగా ఏదైనా వస్తాయని మీరు కనిపెట్టుకోండి. అంటే గ్రేస్ మార్క్ ఏదని చెప్తున్నారు, మీకు ఇప్పుడు స్వేచ్ఛ లేనప్పుడు, ఈ శరీరంలో ఉండగానే ఇది స్వేచ్ఛ లేనప్పుడు, ఈ శరీరంలో ఉండగానే ఇది శాంతి లేనప్పుడు, ఈ శరీరంలో ఉండగా ఆనందంగా ఉంటుందని తెలియనప్పుడు, శరీరం పోయిన తర్వాత ఆ శాంతి ఆ స్వేచ్ఛ ఎందుకు ఆశిస్తాం? ఆశిస్తే మటుకు వస్తాయా? అవి రాని రావు. నువ్వు పొందవలసింది ఇప్పుడే, ఎక్కడే పొందాలి ఇక్కడ ఇప్పుడే, ఇప్పుడే ఎక్కడ ఆ స్థితిని పొందితే శరీరం ఖాళీ బూడిదైపోయినప్పటికి ఆ స్థితి మటుకు నీకు చెదరడం, కదలడం, అప్పుడు మీకు రాకం ఉండదు, కోపం ఉండదు, గోయం ఉండదు, కన్నీ ఉండదు. నువ్వు శాంతి సామ్రాజ్యానికి అధిపతి అవుతావు. ఈ శాంతి సముద్రంలో ప్రవర్తిస్తావు, ఆనంద సముద్రంలో ఓదిస్తాడుతావు. దేహం ఉండగానే పొందలేదు, కానీ దేహం పోయిన తర్వాత ఎలా పొందుతావు? దేహం ఉండగానే ఇది స్వాతంత్రం లేనప్పుడు, దేహం ఉండగానే స్వేచ్ఛను సంపాదించలేకపోతే, దేహం ఉండగానే మోక్షం సంపాదించలేకపోతే, దేహం పోయిన తర్వాత మోక్షాన్ని ఆశించడం న్యాయం కాదు, ఆశించిన రాదు. ఆచార్య వారు అంటున్నారు, మోక్షులారా, మోక్షులారా, ఓ మోక్షాన్ని అపేక్షించే ప్రియమైన జనులారా, మోక్షం అంటే మోక్షాన్ని అపేక్షించేవాడిని మృత్యు అంటారు. అంటారు మోక్షాన్ని అపేక్షించే వాడిని ముముక్షు అంటారు. జిజ్ఞాసు అంటే జ్ఞాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేసేవాడిని జిజ్ఞాసు అంటారు. ఓ ముముక్షులారా, జిజ్ఞాసులారా, మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఉపదేశించింది ఏంటంటే, సో ట్రై టు బి ఫ్రీ ఇన్ దిస్ బాడీ ఇట్ సెల్ఫ్. ఈ దేహంలో ఉండగానే మీరు మోక్షం సంపాదించడానికి ప్రయత్నం చేయండి. స్వతంత్రం అవడానికి మీరు ప్రయత్నం చేయండి. దేహం పోయిన తర్వాత మీరు ప్రయత్నం చేయడానికి మీకు అవకాశం లేదు. కొత్తగా మీకు వచ్చేది దేహం పోయిన తర్వాత, మరి కొత్త దేహం వచ్చే వరకు మీకు మీరు సాధన చేయడానికి కూడా మీకు అవకాశాలు లేవు. మీకు భేదబుద్ధి ఏరుతో సహా నశించాలి. ఆ భేదబుద్ధి నేను నేను నేరు అనే భేదని మీరు కష్టపడి సాధన చేసి, సాధన చేసి, ఉపాసన చేసి, భక్తి చేసి, భగవంతుని ధ్యానించి ధ్యానించి, స్మరించి స్మరించి స్మరించి, ఆ భేదబుద్ధి నశించే స్టేజ్కి వస్తారనుకోండి. భగవదానం పొందడం కొంచెం దగ్గరలో ఉన్నారనుకోండి, కానీ భేదబుద్ధి పూర్తిగా నశించలేదు అనుకోండి మీరు, ఆ భేదబుద్ధి మీకు పూర్తిగా నశించలేదు. ఆ భేదబుద్ధి ఏమాత్రం మా తిరిగి మీకు పునర్జన్మ రావడం కాదు. మీకు భగవదానం పొందినకి ఎప్పుడు మీ గుర్తు అంటే భేదబుద్ధి నశిస్తుంది, వేరు బుద్ధి నశిస్తుంది. వేదముందు నశించినప్పుడే ఆనంద ప్రవాహం వస్తుంది, అంటే మోక్ష సుఖం తెలుస్తుంది. మోక్ష సుఖం ఎలా ఉంటుంది? పర్మనెంట్గా ఉంటుంది. విశ్వసుఖం ఒక క్షణం ఉంటుంది, రోజు మోక్ష సుఖం ఎలా ఉంటుంది? పర్మనెంట్గా ఉంటుంది. మీరు కష్టపడి సాధన చేస్తున్నారనుకోండి, అనుకోండి, మీరందరూ తెలివి గలవాడు, మీరందరూ కూడా వివేకవంతులు, మీరందరూ సాధన చేసి ఆ బ్రహ్మాండం పొందడానికి ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి ఆ భేదబుద్ధిని దాటలేకపోయారనుకోండి, అంటే భేదబుద్ధి పూర్తిగా నశించలేదనుకోండి, మళ్ళీ మీకు పునర్జన్మ వచ్చి చేరండి. వేరుబుద్ధి నశించినంత కాలం, భేదబుద్ధి నశించడానికి కాలం, ఆ జీవరక్షణ నశించినంత కాలం, ఆ బాడీ బాగుండే నశించినంత కాలం తప్పించి మిమ్మల్ని విడిచిపెట్టడం. అవి జన్మలు వస్తూనే ఒకటే జ్ఞాపకం ఉంచుకొని ఎవరింటికి వెళ్ళిపోండి. ఇంతకాలం అయితే మనం మనంగా ఉండలేము, అంతకాలం స్వేచ్ఛగా ఉండలేము, నువ్వు స్వచ్ఛంగా ఉండలేము, నువ్వు శాంతిగా ఉండలేము, ఆనందంగా ఉండలేము. బాగా అర్థం చేయండి, ఇంతకాలం అయితే మనం మనంగా ఉండలేము, అంతకాలం కూడా మనకి స్వేచ్ఛ లేదు, నో ఫ్రీడమ్. ఆ భేద బుద్ధులు ఇంతకాలం నీ కామం ఇచ్చే అవకాశం ఉంది, కోపం ఇచ్చే అవకాశం ఉంది, అసూయ ఇచ్చే అవకాశం ఉంది, నీ పర్యటన ఇచ్చే అవకాశం ఉంది. ఏ బుద్ధి నీకు ఉన్నంతకాలం, భేద బుద్ధి ఉన్నంతకాలం, ఇతరులకంటే మనం గొప్పవాళ్ళం అని మీరు అనుకోవచ్చు. ఇతరులకంటే మనమే గొప్పవాళ్ళం, సాంఘిక ఆర్థికంగా సాంఘికంగా మనం పైకి ఎదిగాము, మనమే ఇతరులకంటే గొప్పవాళ్ళని కూడా అనుకుంటే అనుకోవచ్చు. నువ్వు అనుకుంటా అంటే నువ్వు వచ్చి నేను నోరు మీనట్లు రాచేవా, నువ్వు అనుకుంటే అనుకోరా, నేను వచ్చిన గోడ చిన్నతనం ఉంటానంటే నేను ఏం వస్తాను అలా అనుకోవద్దు, అనుకోవద్దని మూడు దశలు వచ్చిన పని నాకు లేదు అలా అనుకోవద్దు. నీకు ఇంటికి వస్తానంటే నువ్వు ఇంటికి రూపాయలు నువ్వు అజ్ఞానంలో ఉన్నా కాబట్టి అనుకుంటున్నాను, అదే ఆ మాత్రమే తెలుసుకుని చదివాడు అంటున్నాడు. అలా అజ్ఞానం వల్ల ఇటువంటి భావాలు వస్తాయి, ఇటువంటి తలంపులు వస్తాయి విషయం గ్రహించు. మీరు నిజంగా గొప్పవాళ్ళు కాబట్టి గొప్పవాళ్ళు అనుకోవటం కాదు, లోపల అజ్ఞానం ఉంది కాబట్టి మేము గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. అది ఇక్కడ ఆచార్య వారు చెప్పింది, నిజమైన మంచివాడు కానీ నిజమైన గొప్పవాడు కానీ నేను నిజమైన మంచివాడు ఎవరు నేను మంచివాడు అనుకోడు, నిజమైన గొప్పవాడు ఎవరు నేను గొప్పవాడు అనుకోడు. ఇలా అనుకుంటే లోపల మీ అజ్ఞానములు అనుకుంటున్నారు కానీ మీరు నిజం అనుకుంటున్నారు. ఎవరు స్వాములు వాడు, ఆచార్య స్వాములు వారు అంటున్నారు, అవుతున్న మాకు ఇంటెలిజెన్స్. ఇవన్నీ కూడా అజ్ఞానం నుంచి పుట్టుకొస్తున్నటువంటి గొడవలు. కొన్ని పొగరుబొత్తాన్ని తగ్గిన తగ్గడం, ఈ పొగరుబొత్త అజ్ఞానంలోంచి వస్తామనే విషయం బట్టి మీరు గ్రహించు. ఆచార్య వారు ఏమంటున్నారు, ఈ జాత బుద్ధి గురించి ఏడు బుద్ధి గురించి ఏదో చెబుతున్నాను, ఇప్పుడు నా మాటలు మీరు ఎదురైంది. అది స్క్రిప్చర్స్ లాస్ అండ్ లాజిక్. ఎంతోమంది అవతార పురుషులు వచ్చారు వేద బుద్ధి విషయంలో చూసుకోమని చెప్పారు. ఈ శాస్త్రాలు చెబుతున్నాయి, ఈ వేదాలు చెబుతున్నాయి, పెద్ద పెద్ద అవతార పురుషులు వచ్చి చెప్పారు. కొన్ని వాళ్ళ మాటలైనా పట్టించుకుంటే మన మాటలు ఇప్పుడు ఎదురేసరి వదిలేదు. అవతార పురుషులు, శాస్త్రాలు, పురాణాలు, పండితులు, మహాత్ములు అందరూ కూడా ఈ వేద బుద్ధి నశించాలని ప్రయత్నం చేసి అందరూ చెబుతున్నప్పుడు నా మాట వదిలేయండి, నా మాటలు పోయి మీరు గాలి పిలిచిపెట్టేయండి. పెద్దలందరూ కూడా నాకు ముందు వచ్చినట్లు పెద్దలందరూ కూడా ఇదే విషయాన్ని సిన్సియర్గా వాడు చెప్పారు. నేను చెప్పినాను, నా పూర్వీకులు చెప్పినాను, నా వేదాలు చెప్పినాను. కృష్ణ పరమాత్మ, రామ పరమాత్మ అటువంటి, శివ పరమాత్మ అటువంటి దేవుళ్ళను మనం ఎవరైతే దేవుళ్ళు అనుకుంటున్నామో వాళ్ళు కూడా ఈ వేద బుద్ధిని ఏడు బుద్ధి నశించేలా ప్రయత్నం చేయడం వాళ్ళు కూడా చెప్పారు. నాకు అందరూ పూర్వచ్చిన పెద్దలు కూడా అందరూ చెప్పారు. ఎంత మంది చెప్పినప్పటికీ వన్ సీ సెపరేట్నెస్ బ్రహ్మం, ఇంతమంది చెప్పినప్పటికీ ఆ బ్రహ్మములో ఐక్యమయ్యి మీరు ఈ వేరు బుద్ధిని పోగొట్టుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయటం లేదు. ఆ బ్రహ్మములో మీరు ఐక్యమైతేనే కానీ వేరు బుద్ధి మీకు నశించదు. ఇంతమంది చెప్పినప్పటికీ ఆ బ్రహ్మములో ఐక్యమయ్యి వేరు బుద్ధి నశించడానికి, వేరు బుద్ధి నశించలేదో చూసుకోవాలి అనేటువంటి తలంపు మీకు రావటం లేదు. మీరు తెలుగు చేత ఉండొచ్చు, మీరు తెలుగు చేత ఉండొచ్చు, మీరేమో సాధనలు చేయొచ్చు, మీరేమో యాత్రలు చేయొచ్చు, కానీ గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వర అనుగ్రహం లేకుండా, ఆచార్యుడు అనుగ్రహం లేకుండా జ్ఞానం కలగదు, మోక్షం రాదు. మీకు నిజంగా తెలియకపోతుంది, దాని గురించి నేను బాధపడుతున్నాను. నేను నిజం కాని దాన్ని గాఢంగా నేను నిజం నేను అందేసుకుంటున్నా. ఏదైతే మీకు నేనుగా వ్యక్తమవుతుందో ఆ నేను నిజం అనుకుంటున్నా. ఇంత రోజు తెలియదు మీకు బయటకు రావటం లేదు, ఆ బుద్ధి నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు. మీరు నిజం తెలియకపోతుంది, దాని గురించి నేను బాధపడుతున్నాను. నిజం కాని దాన్ని నిజంగా నన్ను కూర్చున్నారు. అందు నుంచి విడుదల చేయటానికి ఈ ఆచార్యులు గురువులు బోధించారు. ఈ విద్యా నేను, ఈ దేహగతను నేను, ఈ వ్యక్తిత్వంలో నేను, ఈ సెక్రెట్ అయిని, ఈ బాడీ మైండ్ అయిని, ఈ ఫార్స్ అయిని, ఏదైతే ఏ మనస్సు అయితే మీకు దేనిగా వ్యక్తమవుతుందో అదే మీకు రూపాయలు లేవని మీరు నన్ను చూస్తున్నారు. ఈ నమ్మకంలోంచి, ఈ మూర్ఖత్వంలోంచి, ఈ మూలత్వంలోంచి మిమ్మల్ని ఎవరు బయటికి తీసుకొస్తారు? ఆచార్యుడు కట్టించి, గురువు కట్టించి, ఈ పుస్తకాలు పుస్తకాలే బయటికి లాభం. నిజమ కానీ దాన్ని నిజంగా నమ్ముతున్నంత కాలం ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ దుఃఖాలు, ఈ బాధలు, ఈ భారాలు, ఏ జన్మ కాదని మిమ్మల్ని వెంటాడుతుంది. ఇంత ఈ జన్మలో ఉన్న కష్టం రాబోయే జన్మలో మీకు రాకపోవచ్చు, అప్పుడు కొత్త కష్టం వస్తుంది. సత్యము కానీ దాన్ని సత్యంగా మీరు నమ్ముతున్నంత కాలం ఈ స్వాములు తప్పు, పుట్టుకలు తప్పు, బాధలు తప్ప, భారాలు తప్పు, కష్టాలు తప్పు, నష్టాలు తప్పు, మిమ్మల్ని దుఃఖం తరుగు తరుగు మిమ్మల్ని పీడిస్తూ ఉంచండి. ఎంతకాలం నిజమ కానీ దాన్ని నిజంగా నమ్ముతున్నంత కాలం ఆ సారం తప్పదు, ఆ పెయిన్ తప్పదు, బిగపడించి ఉంటుంది. ఎవరండి ఓవర్ ఎవరండి ఓవర్ వావరండి ఓవర్ వావరండి ఓవర్ అధ్యయని 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 పునరతి పునరతి అది విష్ణుచేట జన్మల ప్రధానంగా కొన్ని శరీరాలు వస్తూ ఉంటాయి, అవి కాలిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త శరీరాలు వస్తాయంటాయి, కొంతకాలం ఈ భూమి మీద తిరిగాడుతూ ఉంటాయి. ఈ భూమి మీద ఎక్కడైతే ఏదో ప్రాంతంలో తిరిగాడుతూ ఉంటాయి, మళ్ళీ శరీరాలు కాలిపోతాయి, మళ్ళీ కొత్త శరీరాలు వస్తాయి, ఈ భూమి మీద తిరుగుతూ ఉంటాయి, మళ్ళీ కొంతకాలానికి అవి కాలిపోతూ ఉంటాయి. ఈ జన్మ మరైన ప్రవాహంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు మట్టి మిమ్మల్ని విడిచిపెట్టు, దుఃఖం మిమ్మల్ని పీడించి విడిచిపెడుతుంది. అంటే చెరుకు జన్మి ఏ విధంగా తిట్టు చేస్తున్నారు అంటే ఏదైతే నిజం కాదు దాన్ని మీరు నిజంగా నమ్ముతున్నంత కాలం ఆ చెరుగ్గని మిషన్లో పెట్టినప్పుడు చెరుగ్గని ఏ విధంగా తిట్టు చేసేస్తుందో మీ జీవుడు కూడా అటువంటి కష్టాలు భవిష్యత్తు జన్మలో మీకు ఎదురవుతాయి. ఆ ప్రకృతి ప్రవాహంలో శరీరాలు చచ్చిపోవడం, శరీరాలు పుట్టడం, ఆ శరీరాలు మారినప్పుడు కొత్త చుట్టాలు రావటం, మళ్ళీ కొత్త చుట్టాలు, కొత్త బంధాలు, పాత చుట్టాలు పోయినప్పుడు పాత బంధాలు కూడా పోతాయి, మళ్ళీ కొత్త చుట్టాలు కొత్త బంధాలు, పాత సంఖ్యలు పోయిన తర్వాత కొత్త సంఖ్యలు, పాత తాళ్ళు పోయాక ఆ కొత్త తాళ్ళు మొత్తం మీద నీకు నిజం కానగాని నువ్వు నిజం అనుకున్నంత కాలం ఈ కొత్త బంధాలు కొత్త శరీరాలు కొత్త కృష్ణాలు కొత్త బాధ్యతలు నీకు తప్పే తప్పు అవి నేను నిర్ఘంటాడుతూనే ఉంటాయి. నువ్వు ఆ నగర సత్యాన్ని వర్గంలో నా దేవుణ్ణి తెలుసుకునే వరకు ఈ బాధలు ఈ కష్టాలు ఈ నష్టాలు కూడా నేను వెంటాడుతుంటాయి, నేను పరిమితి వస్తూ ఉంటాయి. ఎంతకాలం అదేం చిరుచూరు దిక్కుంటుందిగా మీకు వస్తుంటే ఎంత ఆపి చూడండి. చెప్పేది మీరు అన్నం వండుకుంటున్నారు రోజుని, ఎవరైనా వచ్చి వండి పెడతారేమో, ఎవరైనా వచ్చి వండి పెడతారని మీరు కనిపెట్టుకుంటున్నారో, మీ వంట మీరు వండుకుంటున్నారు, మీ కాదు మీరు తయారు చేసుకుని తాగేస్తున్నారు, మీ అన్నం మీరు వండుకుని తినేస్తున్నారు, అలాగే మీ సాధనగా మీరు చేసుకుని మీరు పరిగణించండి. మీరు సాధన చేసుకుంటే మీకు మీరు బంధువులు, బయట బంధువులు అందరూ బంధించే వాళ్ళకి నాడు కరింపు చేసేవారు కాదు. ఈ సాధనది మీరు చేసుకుని అందరూ మీరు దేవుని గ్రహించండి. ఎవరు వస్తారని కనిపెట్టుకుంటున్నాయి కదా, మీ సాధన చెయ్యండి, మీరు కృషి చెయ్యండి, కృప దానాంకరే వస్తుంది. మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు బాగు చేసుకుని మీరు కరించండి. మీ శరీరంలో ఉండగానే మీరు మోక్ష సుఖాన్ని నిత్య సుఖాన్ని మీరు అనుసరించండి. దొంగతనం చేసిన వాళ్ళు ఎవరింట్లో దొంగతనం చేసిన వాళ్ళు వాళ్ళు తరుగుతూ ఉంటారు, పోలీసు వాళ్ళు తరుగుతూ ఉంటారు, వారికి భయం వేస్తూ ఉంటుంది, ఎక్కడ కూడా దాక్కుంటూ ఉంటాడు. నిజం కానీ దాన్ని నిజం కింద నమ్మినంత కాలం మనకి ఇక్కడ కూడా అంతే అంటున్నాడు ఆచార్యులు. ఏం చెబుతున్నాడు సబ్జెక్ట్ ఇది అంతకంటే ఏం చెప్తాడండి. ఆ ఇంట్లో వాళ్ళు దొంగతనం ఆ దొంగని పట్టుకోవడం కోసం ఎదుగుతూ ఉంటారు, పోలీసు వాళ్ళు పట్టుకోవడం కోసం ఎదుగుతూ ఉంటారు, వాడు ఏం చేస్తాడు అది ఎక్కడ చోట దాక్కుంటా ఉంటాడు. ఈ ఆ స్త్రీని ఏం చేయడం దొంగతనం చేసావు నాకు తెలుసుకోవడానికి ఎక్కడ చోట దాక్కుంటా ఉంటాడు. ఆ దొంగతనం చేసిన బుద్ధి వాడిని చాలా తరుగుతూనే ఉంటున్నాడు. ఒక ఇక్కడ పోలీసు వాళ్ళకి దొరకడనుకున్నాడు అనుకోండి, మాట వస్తుంది మీ మీకు కూడా దొరకడనుకోండి, మీ ఇంట్లో దొంగతనం చేసిన వాడు అక్కడ ఎమ్మెల్యేలను దొరికేస్తాడు. పోలీసు వాళ్ళకి దొరకడనుకోండి, మాట వస్తాను అనుకున్నాను, మీకు కూడా దొరకడనుకోండి, మీరు ఏమంటే అక్కడ ఎవరు దొరుకుతాడని సరిగ్గా ఇద్దరు ఏమో నోట్లో పడతాడు అంటాడు. అడ్డాను అంటే దొంగతనం చేసిన తర్వాత నేను పోలీసులు ఎలా వెంటాడుతూ ఉంటారు, ఆ ఇంటి ఓనర్స్ నిన్ను పట్టుకోవడానికి ఎలా వెంటాడుతూ ఉంటారు. మీ అజ్ఞానం ఉన్నంతకాలం మీ అజ్ఞానమే మీ జన్మ జన్మ పరంపర నేను వెంటాడుతూ ఉంటుంది వెంటాడుతూ ఉంటుంది. మీ దుఃఖ పరంపరకి కష్ట పరంపరకి నష్ట పరంపరకి నేను గురి చేస్తుంది. మీకు మీ దేహంలో ఉండగానే నరకంలో బాగా వచ్చేస్తుంది. నరక చచ్చిపోయిన తర్వాత మీ నరకాన్ని పొందడం కాదు, నిజాన్ని నిజాం కానిదాన్ని నిలవనుకున్నంత కాలం ఆ దేహం ఉండగానే నరక భాగం అనుగ్రహిస్తుంది. పొందటం చేసిన వాళ్ళు పోలీసులు ఎలా వెంటాడుతూ ఉంటారు, అలాగే మీ గుండెలోని నిజాన్ని గుర్తించే వరకు నేను కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు ఉదాహరణలు గుర్తులు చేసిన డిసప్పాయింట్మెంట్స్ అటెన్షన్స్ తిరిగి అది రిపీటెడ్గా నేను వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడు నేను సత్యాన్ని తెలుసుకునే వరకు నేను అపారమైనటువంటి దుఃఖం నేను వెంటాడుతూ ఉంటుంది. ఆ సత్యాన్ని తెలుసుకుంటే ఇంకా నేను దుఃఖం లేని స్థితిని ఎదిగి ఎర్రాలి. అంటే ఈ జన్మలో ఉన్న అశాంతి రాబోయే జన్మలో రాకపోవచ్చు, ఇంకో అశాంతి వస్తుంది. ఈ జన్మలో ఉన్న దుఃఖం రాబోయే జన్మలో దుఃఖం ఇంకో దుఃఖం వస్తుంది. మీకు అర్థం ఉంటుంది, ఈ జన్మలో మనం క్యాన్సర్తో చచ్చిపోవాలనుకోండి, ఉచి జన్మలో క్యాన్సర్తో చచ్చిపోకరు ఇంకో రకంగా చచ్చిపోవచ్చు. అలాగే ఈ శరీరంలో మీకు ఏదైనా బాధ ఉందనుకోండి, ఈ బాధ వచ్చే శరీరంలో ఉండకపోవచ్చు, ఇంకో రకమైన బాధ ఉండొచ్చు. ఏదో రకమైన బాధ, ఏదో రకమైన దుఃఖం, ఏదో రకమైన డిఫికల్టీ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడు మీ హృదయంలో ఉన్న ఆ నిజాన్ని మీరు మీకు దేహం ఏ విధంగా అయితే నేనుగా వ్యక్తం అవుతుందో మీ హృదయంలో ఉంటుంది. ఆ చావు లేనిటువంటి అసత్యం, ఆ చావు లేనిటువంటి ఆ పరమేశ్వరుడు మీకు తానుగానే మీకు వ్యక్తం అయ్యే వరకు, ఆ భగబుద్ధి నశిస్తేనే కానీ వాడు మీకు వ్యక్తం కాదు, వాడు వ్యక్తం అయ్యే వరకు మిమ్మల్ని పరంపర తిరిగి అశాంతి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడు మీ హృదయంలో ఉన్న దేవుని మీరు గ్రహించే వరకు ముందులో దేవుడు ఉన్నాడు, గుడిలో దేవుడు ఉన్నాడు, కైలాసంలో దేవుడు ఉన్నాడు. ఆ కైలాసంలో ఉన్న దేవుడు, ఆ గురిలో ఉన్న దేవుడు, మీ దేహం అంతే లేదు, మా దేవుడు కూడా అంతే నిజం. మీరు పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది, పాపం చేస్తే పాపం వస్తుంది, ఇటువంటి నిజమే అది కూడా వ్యవహారిక నిజం. కానీ గుండెలో ఉన్న దేవుడు, గుండెలో ఉన్న దేవుడు పరమార్థిక సత్యం, అనర్థిక సత్యం, సాగు జీవితం లేని వాడు. వాడు మీకు భేద బుద్ధి ఉన్నా గుండె గుండె దేవుని మీద చూసి రావచ్చు, నీకు వ్యాధబుద్ధి ఉన్నా పుణ్యం చేస్తే కైలాసం ఉన్న దేవుని చూసరావచ్చు, కానీ నీకు వ్యాధబుద్ధి పూర్తి నశిస్తుంది కదా, ఆ గుడిలో ఉన్న దేవుడు దొరకడం నీకు నిజం తెలియకపోవచ్చు. స్వాముల వారు అంటున్నారు, ఆచార స్వామి వారు, భగవత్పాదల వారు, నీకు నిజం తెలియకపోవచ్చు, కానీ నిజం కలిగాన్ని నిజం నిన్నట్టుగా ఈ జన్మ పరంపరలో మీరు దుఃఖానికి బాధకి గురవలసి ఉంటుంది. మీరు దేహం ఉండగా సాధించలేదు, దేహం పోయిన తర్వాత సాధిస్తారని ఎక్కడ నిర్ధారణ లేదు. ఎవరో వచ్చి మీ పనులు చేసి పెడతారని మీరు కనిపెట్టుకుంటారు, ఏది మీ పనులు మీరు చేసుకుంటున్నారు, అలాగే మీ సాధన ఏది మీరు చేసుకుని భగవద్ పొందటానికి ప్రయత్నం చేయండి. ఎవరు వస్తారని కనిపెట్టుకుంటున్నారు,